ఈ నెల గీతా జయంతి నెల. ఈ నెలలో భగవంతుడు అర్జునికి గీత పలికారు. నేను ఒకటి నిశ్చయించాను, మనము ఈ నెల అంతా భగవద్గీత గురించి చర్చిద్దాము. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఎలాగో భాగవతంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కవర్ చేసేసాం కనుక ఈ నెలే కాదు వచ్చే సంవత్సరం అంతా గీత డిస్కస్ చేద్దాం. సో మొదటి అధ్యాయం నుంచి మొదలుపెట్టి మళ్ళీ వచ్చే గీతా జయంతి కల 18 అధ్యాయాలు మనం కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు మనం మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడదాము. వీలైన వరకు ప్రతి ఆదివారం కనీసం హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ నా ప్రయత్నము ఎలా ఉంటే అది మీ అందరూ అలవాటు పడి ఉన్నారు. కానీ ఈసారి నేను ప్రయత్నిస్తాను, వీలైన వరకు 18 అధ్యాయాలు వచ్చే సంవత్సరం కల్లా మనం కంప్లీట్ చేద్దాం. సో దానికి ఒక వేరే సిస్టమ్ పెట్టుకున్నాను. ప్రతి అధ్యాయం మనం కంప్లీట్ చేస్తూ ఉంటే నేను శ్లోక వైజ్ వెళ్తాను. సో మళ్ళీ మీరు కూడా ఇంటికి వెళ్ళి అదే శ్లోకాలు శ్రీల ప్రభుపాద ఒక భాష్యంతో సహా చదవండి. దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను క్లాస్ మొదలైన ముందు. తర్వాత ప్రతి అధ్యాయం ఈ 18 అధ్యాయాల నుంచి ఎవరైతే కనీసం 2-2 శ్లోకాస్ అంటే 18x2 ఎంత అయింది 36 వాళ్ళకి ఒక బ్రోన్స్ కార్డ్ ఇస్తాను. ఎవరైతే ప్రతి అధ్యాయం నుంచి 4-4 శ్లోకాస్ బై హార్ట్ చేస్తారు 18x4 ఎంత అయింది 72 వాళ్ళకి ఒక సిల్వర్ కార్డ్ ఇస్తాను. ఎవరైతే ప్రతి అధ్యాయం నుంచి 6-6 శ్లోకాస్ బై హార్ట్ చేస్తారు 18x6 108 వాళ్ళకు ఒక గోల్డ్ కార్డ్ ఇస్తాను. సో ఈ కార్డు మీకు వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా ఇచ్చేస్తాను. సో గోల్డ్ అంటే కేడి ఆ గోల్డ్ కాదండి, మీరు మిస్అండర్స్టాండ్ చేస్తారు. పరమానంద శిష్యులు మా వాళ్ళందరూ గోల్డ్ కార్డ్ అంటే గోల్డ్ కలర్లు. ఆ కార్డ్కి రిడీమ్ చేసి మీకు ఏం దొరుకుతుందో అది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్రోన్స్ కార్డ్స్. సో ఈ రోజు నుంచి మొదలు మనం ఫస్ట్ చాప్టర్ మొదలవుతాం. మీ చాయిస్, ఆ చాప్టర్ నుంచి మీరు ఏదో ఒక 2 శ్లోకాస్ బై హార్ట్ చేయండి నేను ఈ చాప్టర్ కంప్లీట్ చేసే ముందు. ఇప్పుడు ఈ చాప్టర్ నేను ఎన్ని సండేస్ కంటిన్యూ చేస్తానో అది నాకే తెలియదు. సో ఈరోజు మనం గీత మొదలు పెడతాము. వాట్ ఈస్ గీత? గీత గీత అంటే పాట. ఎవరు పాడారు ఆ పాట? కృష్ణుడు పాడారు. భగవద్గీత అంటే కృష్ణుడు పాడిన పాట, భగవంతుడు పాడిన పాట. అయితే ఏముంది ఈ పాటలో? ఇఫ్ యు సే ఇన్ ఇంగ్లీష్, దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ కంపాషన్. కంపాషన్ అంటే దయ, కరుణ. ఎవరి మీద కరుణ చూపిస్తున్నారు? ఈ పాట పాడి భగవంతుడు ఎవరి మీద కరుణ చూపిస్తున్నారు? ఎవరది? అర్జున్ అనేది మనకి కాదా, అందరికీ, ప్రతి జీవికి. మొన్న ఏదో కాలేజీలో ప్రసంగం ఇస్తూ ఉంటే ఒక స్టూడెంట్ అంటున్నారు, అవుట్ డేటెడ్ బుక్, ఏదో కొత్తగా సంథింగ్ డిఫరెంట్గా మోడర్న్గా చెప్పండి, అది గీత అంటే ఈరోజు గీత మీద ప్రవచనిస్తారా ఈ మేడము, ఏంటి అది అవుట్ డేటెడ్? నేను ఆ అబ్బాయికి అదే అడిగాను, అవుట్ డేటెడ్ అంటే ఈ పుస్తకంలో యాక్చువల్గా మోహాన్ని ఎలా త్యాగం చేయాలి దాని గురించి చెప్పారు. అయితే మీలో మోహం అవుట్డేటెడా? మోహం ఉందా లేదా? ఎవరెవరిలో మోహం లేదండి, అవుట్డేటెడ్ అయిపోయింది? అయితే ఇది లేటెస్టే. మీ మోహం ఏ రోజైతే అవుట్డేటెడ్ అయిపోతుంది, గీత కూడా అవుట్డేటెడే, ఇంకా అవసరం లేదు. మీ మోహం ఇంటాక్ట్ ఉంది కదా, మీ మోహం ఇంటాక్ట్ ఉంది. ఈ మోహాన్ని ఎలా బయటపడాలని దానికోసమే గీత. అప్ టు డేట్, అవుట్డేటెడ్ కాదు, అప్ టు డేట్. ఒక ఆచార్యుడిని ఎవరో ఒక శిష్యుడు అడిగారు, అయ్యా మీరు ఒక్క పదంలో చెప్పండి గీత ఒక సారాంశం, ఒకే ఒక పదంలో చెప్పాలి. ఆయన చాలా సింపుల్గా చెప్పారు, గీత అని ఉంది కదా దానికి ఉల్టాగా చెప్పు, చెప్పండి గీతకు ఉల్టాగా ఎలా అవుతుంది? తా చెప్పండి ఒక 10 సార్లు. తాగి 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 త్యాగి అంటే త్యాగి. గీత ఒక సారాంశం, త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? మోహాన్ని త్యాగం చేయాలి. మన అందరికీ చాలా ఆసక్తి ఉంది ఈ ప్రపంచంలో. ఎవరైనా ఒక్కోసారి ఒక్క నిమిషం కోసం కళ్ళు మూసుకొని ఊహించట దేనికి మనం సఫర్ అవుతున్నాం. అసలు అందరికీ ఆనందంగా ఉండాలని ఉంది, కానీ ఆనందంగా ఉండలేకపోతున్నారు. దాని ఒక కారణం చెప్పండి సత్యమనోహర్ ప్రభు. ఆనందంగా ఉండాలని ఉందా లేదా మీకు? కానీ ఆనందంగా ఉండగలుగుతున్నారా? ఎందుకు? మోహం, సింపుల్ మోహం. ఆ దుఃఖ, భౌతికమైన దుఃఖాలు అవును బాగుంది, ఆ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోహం నుంచి. ప్రతి ఒక్క దుఃఖము మోహం నుంచి వస్తుంది. అయితే ఈ యొక్క గీతాలో భగవంతుడు మోహంని ఎలా జయించాలి, మోహంని ఎలా త్యాగం చేయాలి, దాని గురించి ఆయన వివరించారు. ఇట్స్ అ సాంగ్ ఆఫ్ కంపాషన్, కరుణతో దయతో నిండి ఉన్న ఒక పాట భగవంతుడు పాడారు. జీవులందరికీ మోహం నుంచి మీరు త్యాగం అవ్వాలి. సో ఈ యొక్క భగవద్గీతలో కొన్ని టిప్స్ ఇచ్చి వచ్చారు. ఈరోజే మార్నింగ్ స్టూడెంట్స్ గీతా కాంటెస్ట్కి వస్తే వాళ్ళకి అదే చెప్తున్నాను. ఈ భగవద్గీత అనేది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఎలా అయితే ఒక కొత్త వస్తువుని కొన్నప్పుడు దాంతో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది, ఆ వస్తువుని ఎలా వాడాలి, ఈ ఫోన్ని మీరు ఎలా వాడాలి, అలానే గీత కూడా భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. మీ జీవితంని మీరు ఎలా వాడాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేయాలి, ఏం తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, ప్రతిదీ దీంట్లో ఉంది. సో మోహాన్ని త్యాగం చేయడము దానికి టిప్స్. ఈరోజు మార్నింగ్ మేము డిస్కస్ చేస్తున్నాము ఎలా మన కొత్త టెంపుల్ అయిపోతే గోలోక విహారం అని ఒక రైడ్ పెట్టుకుంటాం, ట్రామ్ రైడ్. సో ఆ గోలోక విహార రైడ్లో పాపం చేసిన వాళ్ళు వాళ్ళకు ఒక శిక్షణ ఎలా ఉంటుంది, పుణ్యం చేసిన వాళ్ళకి ఒక ప్రతిఫలం ఎలా ఉంటుంది, పాపం కాదు పుణ్యం కాదు ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు ఎలా వైకుంఠానికి వెళ్తారు. సో మేము డిస్కస్ చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చిందనమాట, మొత్తం ఇలా ట్రామ్ రైడ్ చేసినప్పుడు మనకి ప్లేస్ సరిపోదు, మనం ఉన్న భూమిలో ఎన్నెన్నో ప్లాన్ చేస్తున్నాము. సో నేను ప్రభుజీ డిస్కస్ చేశాం, దానికి ట్రామ్ రైడ్ కాకుండా ఒక జెయింట్ వీల్ రైడ్ లాగా పెట్టేసుకుంటే కొంచెం పైకి మన మీ యొక్క సీట్ వచ్చినప్పటికీ ఒక అనుభూతి, ఇంకా కొంచెం పైకి వచ్చినప్పటికీ ఒక అనుభూతి, ఇంకా సో అక్కడ మనకి ప్లేస్ కూడా తక్కువ యూజ్ అవుతుంది. జెయింట్ వీల్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, జీవితం అంతా కూడా ఒక జెయింట్ వీల్ లాగే ఉంది. మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెడతాము, ఎక్కడి నుంచి అయితే కూర్చుంటాము, ఆ ఒక విహారం ఎంత ఆనందంగా ఉన్నా మళ్ళీ అక్కడే దిగాలి, ఇంకా ఎక్కడ ఉండిపోవడానికి లేదు. చిన్నప్పుడు మేము ఆ జాయింట్ వీల్లో కూర్చున్నప్పటికీ ఎంత ఆనందంగా అనిపించింది, పైనుంచి అన్నీ కనిపిస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక్కడే ఇలా అతను ఆగిపోతే ఎంత బాగుంటుంది, కానీ అది ఆగిపోదు కదా, మళ్ళీ కిందకే వస్తుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టే మళ్ళీ అక్కడే దిగిపోవాలి, ఏది తీసుకోవడానికి లేదు, ఏది ఇవ్వడానికి లేదు, ఎక్కడ మొదలు పెట్టాం అక్కడే. మన జీవిత యాత్ర అలానే ఉంది. మనం పుట్టినప్పుడు ఎక్కడైతే మొదలు పెట్టాం, ఏది తీసుకోకుండా వస్తాము, మళ్ళీ ఒక 20, 30, 40 సంవత్సరాలు వృధా చేస్తాము, మళ్ళీ ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతాము. సింప్లీ జెయింట్ వీల్ రైడ్. అండ్ ఆ ఒక జెయింట్ వీల్ రైడ్లోనే ఎన్ని ఆసక్తులు పెంచుకుంటాం, నాకు ఇలా కావాలి, నేను ఇలా ఉండాలి, నా ఒక సీట్ ఇలా ఉండాలి, దాన్ని వేస్తాను, నాకు సీట్ గోల్డెన్లు ఉండాలి, బ్రాస్ ఉండాలి, బాబు నీ సీట్ గోల్డ్ ఉన్నా డైమండ్ ఉన్నా నువ్వు దిగిపోవాలి, అంతే రైడ్ కంప్లీట్ అయితే నువ్వు దిగిపోవాలి. సో మోహంలో చిక్కిపోయి ఉన్నాము, అందు గురించి ఆనందంగా లేము. సో ఆ మోహాన్ని ఎలా త్యాగం చేయాలి గీతాలో చెప్పారు. అయితే మన గీతాలో 4 క్యారెక్టర్స్ ఉన్నారు. ధృతరాష్ట్ర ఉన్నాడా, ధృతరాష్ట్ర మొదలు పెట్టాడు కదా, తర్వాత సంజయ్ ఉన్నాడు, కృష్ణుడు అండ్ అర్జున్. ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక కొన్ని శ్లోకాలు మాట్లాడారు. గీతాలో మనం లెక్క పెట్టుకుంటే భగవంతుడు 575 శ్లోకాస్ మాట్లాడారు, సంజయ్ 41, అర్జున్ 83 అండ్ ధృతరాష్ట్ర ఒకే ఒక శ్లోకం. సో యాక్చువల్గా భగవంతుడు మాట్లాడిన శ్లోకం ఓన్లీ 575. మళ్ళీ మనం గీతా పారాయణ చేసినప్పుడు 700 ఎందుకు చేయాలి, మనకేంటి అవసరం, మనం ఓన్లీ 575 చేసేసుకుంటే సరిపోతుంది కదా. కానీ మొత్తం అంతా ఎందుకంటే ప్రతిదీ కనెక్టెడ్గా ఉంది, ప్రతి ఒక్క శ్లోకం భగవంతుడితో కనెక్టెడ్గా ఉంది. అలానే మనం శ్రీమద్ భాగవతంలో చూస్తే కూడా భాగవతం సుఖదేవ్ గోస్వామి పలికారు అని మొదలవ్వలేదు. సుఖదేవ్ గోస్వామి భాగవతం ప్రథమ స్కందం 19వ అధ్యాయంలో ఆయన అప్పియర్ అవుతారు. మళ్ళీ సెకండ్ క్యాంటోలో మొదలు పెట్టారు. యాక్చువల్గా ఆయన ఎంట్రెన్స్ అక్కడ నుంచే ఉంటుంది, కానీ భాగవతం అనేసరికి ఫస్ట్ క్యాంటో మాకు అవసరం లేదని మనము చెప్పము. సో గీతాలో ఉన్న ప్రతి వాక్యమే ఇంపార్టెంట్. అది ధృతరాష్ట్ర పలికినా ఇంపార్టెంట్, అది కృష్ణుడు పలికినా ఇంపార్టెంటే. సో ఈరోజు మనం మొట్టమొదటి ఫస్ట్ శ్లోకా నుంచి మొదలుపెట్టి మెల్లమెల్లగా ప్రతి ఒక్క శ్లోకాన్ని అర్థం చేయడానికి ప్రయత్నిస్తాము. అయితే ఈ యొక్క చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఈ యొక్క శ్లోక చెప్పి అవసరం ఎలా వచ్చింది, అదొక పెద్ద కథ. సో ఇది మన మొదటి ఎపిసోడ్ కనుక ఈ మొత్తం కథ మనం విందాము. ఎలా శంతను మహారాజు తాలూకా వంశజులు వీళ్ళనమాట, ఎలా దుష్యంత్ మరియు శకుంతల తాలూకా పుత్రుడు భరత్ మహారాజ్, ఆ భరత్ మహారాజ్ ఒక వంశంలోనే కురు రాజు వస్తారు, ఆ కురు తాలూకా వంశంలోనే శంతను మహారాజు వస్తారు, ఆ శంతను మహారాజు గంగాతో పెళ్లి చేసుకుంటారు. మనకందరికీ తెలుసు ఈ శంతను మహారాజ్ మరియు గంగాదేవి మామూలు జీవులు కాదు, వాళ్ళందరూ స్వర్గలోకంలో నివసించేవారు. శంతను మహారాజ్ మహాభీషక్ అని ఒక రాజా ఉండేవారు. సో అతను భూప్రపంచంలో రాజుగా ఉన్నా సరే తను ఎల్లప్పుడూ స్వర్గలోకానికి వస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో ఒకసారి తను స్వర్గలోకానికి ఇంద్రుడితో మాట్లాడడానికి కాలక్షేపంకి వచ్చి ఉన్నారనమాట. సో అతను అక్కడ కూర్చున్నప్పటికీ గంగాదేవి అక్కడికి వస్తారు. సో గంగాదేవి చాలా అందంగా ఉంటారు. సో శంతను మహారాజ్ ఎవరైతే మహాభీషక్ పేరు మీద అప్పుడు ఉన్నారో ఆయన గంగాదేవి వైపు చూడడం, గంగాదేవి ఆయన వైపు చూడడము. అయితే ఆ సభలో ఉన్న మర్యాద భంగమైంది, ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక సభలో అందరూ చాలా చక్కగా ప్రవర్తించాలి. సో వీళ్ళు ఇలా తప్పు చేయడం వల్ల బ్రహ్మ ఒక దృష్టి వాళ్ళపైన పడింది, వీళ్ళిద్దరూ సరిగ్గా ప్రవర్తించట్లేదు అని. గంగామాత తన వైపు చూడడం, తను గంగా వైపు చూడడం ఇంకెవ్వరికి వాళ్ళు పట్టించలేదు. సో వెంటనే శపించారు, బ్రహ్మ గంగని కూడా భూప్రపంచంలో వెళ్ళి ఉండమని శపించారు, అండ్ తినికి కూడా భూలోకంలో వెళ్ళి ఉండమని శపించారు. ఇక్కడ సైమెంటేనియస్గా ఇంకొక కథ జరిగింది. ఇప్పుడు పై లోకాల్లో అనేక రక జీవాలు ఉంటాయి, వసువులు ఉంటారు, గంధర్వులు ఉంటారు, దేవతల్లో కూడా కొన్ని రకాలు ఉంటారనమాట. సో 8 వసువులు ఉండేవారు, ఆ 8 వసువుల్లో కూడా ఒక తప్పు చేశారు. ఆ 8 వసువుల్లో ప్రభాస్ అని పేరుతో ఒక వసు ఉండేవాడు. సో ఆ ప్రభాస్ తాలూకా భార్య ప్రభాస్కి ఒకరోజు ఒక యుక్తి చెప్పింది, ఈ వశిష్ఠ ముని దగ్గర చక్కని ఆవు ఉంది, సురభి ఆవు, మనకి ఏం కావాలి అది ఇస్తుంది, ఆ ఆవుని మనం దొంగలిస్తే మన దగ్గర ఉంచితే ఎంత బాగుంటుంది అని. సో ప్రభాస్ ఏం చేశాడు, తన భార్య ఒక మాట విని ఇంకా ఇతర 7 వసువుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆవుని దొంగలించడానికి ప్రయత్నించారు, కానీ అది నిష్ఫలంగా అయింది. కానీ వాళ్ళు శపించబడారు. సో శపించబడారు ప్లస్ ప్రభాస్కి ఇంకా గట్టిగా శిక్షణ చేయడం అయింది, ఎందుకంటే యుక్తి అంతే తనదే. సో ఆ 8 వసువులకి మీరు భూప్రపంచంలో వెళ్ళి మీరు రకరకాల దుఃఖాన్ని భరించాలి అని శపించడం అవుతుంది. అండ్ ప్రభాస్కి ప్రత్యేకంగా నువ్వు నీ భార్య మాట విని ఇలా ప్రవర్తించావు కనుక నీకు ఇంకా ప్రత్యేకమైన శిక్షణ, ఏదైనా మహిళయే నీ చావుకి కారణమవుతాది అని అది కూడా అతన్ని శపించడం పడింది. సో ఈ 8 వసువులు ఆలోచిస్తున్నారు, ఎలాగో గంగాదేవి శపించబడింది కదా, మనం గంగాదేవి యొక్క గర్భం నుంచి పుట్టితే గంగాదేవికి మనం రిక్వెస్ట్ చేద్దాం, మేము పుట్టిన వెంటనే మమ్మల్ని చంపేస్తే మేము ఈ భూప్రపంచంలో ఎక్కువసేపు ఉండే అవసరం ఉండదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఎందుకు వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు పై లోకాల్లో ఉన్నారు, అక్కడ సుఖ సౌకర్యాలు ఈ భూప్రపంచంకైనా చాలా ఎక్కువగా ఉన్నాయి, అక్కడ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, కనుక వాళ్ళకి భూప్రపంచంలో ఉండాలని ఇష్టం లేదు. సో ఎంతకాలం ఉండాలని చెప్పలేదు కనుక ఇది బాగుంది కదా అని వాళ్ళు గంగాదేవిని ప్రార్థిస్తారు. అప్పుడు గంగాదేవి ఒప్పుకుంటారు, సరే అయితే ఈ 8 వసువులు మీరు నా గర్భం నుంచి పుడతారు, మీరు పుట్టిన వెంటనే మీ అందరికీ నేను చంపేస్తాను, అప్పుడు మీరు ఎక్కువ కాలం ఇక్కడ బ్రతకే అవసరం లేదు. అంత బాగుంది, గంగామాత తటం దగ్గర కూర్చొని ఉంటే శంతను మహారాజ్ అక్కడ వేటాడడానికి వచ్చినప్పుడు గంగామాతని చూడడము, వాళ్ళు ఆవిడని మళ్ళీ రాజ్యం లోపలి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవడం అంతా బాగానే జరుగుతుంది. కానీ గంగామాత ఒక షరతేస్తారు. నేను ఎప్పుడు ఏదైనా చేస్తే నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వు ఎప్పుడైనా నాకు ప్రశ్నిస్తే దాని సమాధానం చెప్తాను కానీ నేను వెళ్ళిపోతాను. సో ఇదంతా కదా మనకి తెలుసు, ఎలా గంగామాత ఒకటి తర్వాత ఒకటి పిల్లల్ని కంటారు, అండ్ ఒక్కొక్క పిల్లల్ని గంగామాత వెళ్ళి నదిలో ములిగేస్తారు. అండ్ శంతను మహారాజ్ ప్రతిసారి చూసి చాలా బాధపడతారు, ఇదేంటి ఒక్క తర్వాత ఒక్కటి సంతానాన్ని నా పిల్లల్ని ఆవిడ ఎందుకలా చంపేస్తుంది. చివరికి 7 వసువులు చనిపోయిన తర్వాత 8వ కొడుకుని గంగామాత నీళ్లు ములగడానికి వెళ్ళినప్పుడు శంతను మహారాజ్ ఇంకా ఆగలేక అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆపు అని చెప్తారు. అప్పుడు గంగామాత చెప్తారు, అయితే నేను మీ జవాబు ఇస్తాను కానీ నేను ఇంకా మీకు వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు గంగామాత మొత్తం కథ చెప్తారు, ఎలా ఈ వసువులు నన్ను రిక్వెస్ట్ చేశారు, అయితే ఇప్పుడు ఇతను ఉండిపోయాడు, తనే ప్రభాస్, భీష్ముడు తాలూకా పూర్వజన్మ, తనే ప్రభాస్, ఇప్పుడు ఎలాగో తను ఉండిపోయాడు కనుక నేను తనకి చక్కని భరద్వాజ ముని దగ్గర, పరశురామ్ దగ్గర, అందరి దగ్గర చక్కని అతను బోధనాలు తీసుకొని మీకు వెనక ఇచ్చేస్తాను అని గంగామాత ఆ దేవవ్రతని తీసుకొని వెళ్ళిపోతారు. భీష్మదేవ తాలూకా పేరు అప్పుడు దేవవ్రత, దేవవ్రతని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ శంతను మహారాజ్ మత్స్యగంధ పేరుతో ఉన్న ఒక యువతితో పెళ్లి చేసుకుంటారు. దీనికి కూడా చాలా పెద్ద కథ ఉంది కానీ చాలా మనోరంజంగా ఉంది. ఎలా ఈ మత్స్యగంధ అనే ఒక అమ్మాయి నుంచి కొన్ని, అంటే ఆవిడ ఒక చేప కడుపు నుంచి పుట్టింది, దానికి ఒక కథ ఉంది. ఎలా చేది తాలూకా ఒక రాజు ఉంటాడు, చేది రాజుకి ఒక రాజు ఉంటాడు వసు అని. ఆ వసు రాజా ఒకరోజు వేటాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన వీర్యం పడిపోతూ ఉంటే ఒక ఆకులో తీసుకొని ఒక ఈగల్కి, ఒక గదని ఆకులో ఆ వీర్యం ఇస్తాడనమాట. ఇచ్చి ఇది ఇలా వృధా అవ్వకుండా నువ్వు నా భార్య దగ్గర తీసుకువెళ్ళు. కానీ ఆ గద ఏం చేస్తుందంటే అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక గద అక్కడి నుంచి రావడం, ఆ ఫైటింగ్లో అన్ని మర్చిపోయి ఆ ఆకు నీళ్ళ లోపల పడిపోతుంది, నది లోపల. నది లోపల ఉన్న ఒక చేప దాన్ని తాగేస్తుంది. తాగినప్పటికీ ఆ చేప కడుపులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టుతారనమాట. సో ఆ గర్భంలో లోపల ఉన్నప్పుడు ఆ చేపని ఒక జాలారి ఫిషర్మ్యాన్ దాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఎప్పుడు దానికి కోస్తాడు చూస్తే లోపల పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట. వెంటనే ఇది ఏంటి, ఇది చాలా విచిత్రంగా ఉంది అని వసురాజా దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఆ వసురాజాకి అన్నీ కథ అర్థమవుతుంది. సో ఆ రోజుల్లో ఆ రాజులు కూడా చాలా పుణ్యవశీలు అనమాట, వాళ్ళు మంచి రాజులు, ఊరికే ఆనందంతో గడపడమే కాదు వాళ్ళు తపస్యాలు చేయడం, ఆస్టిరిటీస్ అన్నీ చేసేవారనమాట. సో వెంటనే తన సమాధిలో చూసుకుంటారు, ఆహా అయితే నా పిల్లలే. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ అబ్బాయి మాత్రం చాలా బాగున్నాడు కానీ ఆ అమ్మాయిని ముట్టుకుంటేనే చాలా చెడు వాసన. సో ఆ అమ్మాయి లోపలికి వచ్చినప్పటికీ ఆ రాజ్యం మొత్తం చాలా చెడు వాసనంతో నిండిపోయింది. సో తను అంటాడు, ఇలా అయితే ఈ అమ్మాయిని మేము ఉంచలేము, నువ్వు నీ దగ్గరే ఉంచే, నేను ఈ అబ్బాయిని మాత్రం ఉంచుతాను. సో ఆ అబ్బాయిని మాత్రం తను అంత చక్కగా పెంచుకున్నాడు కానీ అమ్మాయిని మాత్రము ఆ జాలరికే ఇచ్చేసాడనమాట. సో ఆ జాలరే ఆ అమ్మాయిని పెంచుతున్నాడు. సో మత్స్యగంధ అనే అమ్మాయికి పేరు వచ్చింది. మత్స్యగంధ అంటే చేపల తాలూకా గంధం, చేపల తాలూకా వాసన ఆవిడ నుంచి వస్తుందన్నమాట. ఈ మత్స్యగంధ కూడా ఒకనప్పుడు ఆవిడ పని ఏంటంటే ఆ తటం దగ్గర కూర్చొని ఉంటుంది, ఎవరైనా వస్తే వాళ్ళకి పడవలో ఈ తటం నుంచి ఆ తటం తీసుకువెళ్ళడం, ఆ సేవలోనే ఆవిడ ఉంటుందన్నమాట. ఒకరోజు అక్కడ పరాశర ముని వచ్చారు. సో పరాశర మునిని ఆవిడ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎప్పుడైతే వాళ్ళు మధ్యకు వచ్చేసారు, ఆ నది తాలూకా మధ్యలో ఉన్నారు, అప్పుడు పరాశర ముని అంటారు, ఇది చాలా మంచి ముహూర్తం, ఏదైతే ఇప్పుడు పాస్ అవుతుంది ఈ ముహూర్తంలో ఎవరైనా గర్భవతిగా అవుతే చాలా బుద్ధిమంతుడు ఒక కొడుకు పుడతాడు, బుద్ధిమంతుడే కాదు భగవంతుడు తాలూకా అంశు కూడా అనమాట. సో అప్పుడు పరాశర ముని మత్స్యగంధతో అంటారు, నేను నీకు ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. సో మత్స్యగంధ అనుకుంటుందన్నమాట, ఈ ముహూర్తమే నీ గర్భంలో కొడుకు పుట్టాలని. సో అప్పుడు ఆ మత్స్యగంధ అంటారు, మళ్ళీ అందరు చూస్తారు కదా మధ్యలో ఉన్నాము, సో అప్పుడు పరాశర ముని తన యోగ సిద్ధితో అక్కడ ఒక ద్వీపాన్ని తయారు చేస్తారు. ద్వీపాన్ని తయారు చేయడం కాదు, ఆ ద్వీపం ఎవరిని కనిపించుకుంటా మొత్తం అంతా అక్కడ ఫాగ్ని సృష్టి చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ రోజుల్లో మనం అనుకోలాగా కాదు, అంత చాలా హై లెవెల్లో ఉంటుంది. సో అక్కడే పరాశర ముని తన దృష్టి ఆ మత్స్యగంధ మీద వేయడము, ఆ మత్స్యగంధ గర్భవతి అవ్వడం, అండ్ గర్భవతి అంటే ఇంకా 9 నెలల కాదు, వెంటనే అక్కడ వ్యాసదేవ్ పుడతారు. మత్స్యగంధ ఒక గర్భం నుంచి, అండ్ వ్యాసదేవి పుట్టినప్పుడు తనకు ఒక పేరు ఇచ్చారు, కృష్ణద్వైపాయన. కృష్ణద్వైపాయన అంటే కృష్ణ, ఎందుకంటే తన శరీరపు రంగు నల్లగా ఉంది, కృష్ణుడు నల్లగా ఉంటారు. అండ్ ద్వైపాయన అంటే ద్వీపంలో, ఎవరైతే ద్వీప మధ్యలో పుట్టారనమాట. సో అక్కడ వెంటనే పుట్టడమే కాదు, పెద్ద కూడా అయిపోతారు ఆ నిమిషంలోనే, అండ్ తల్లిని నమస్కారం పెట్టి నాన్నని నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే తను ఒక సృష్టి అయింది శాస్త్రాలు రాయడానికి, భగవంతుడి తాలూకా అంశం. ఇప్పుడు మత్స్యగంధకి పరాశర ముని కూడా నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మత్స్యగంధ అంటారు, మళ్ళీ నా పరిస్థితి ఏంటి? సో అప్పుడు పరాశర ముని అంటారు, ఎవరికి తెలియదు ఇక్కడ జరిగిన విషయం, నువ్వు కూడా మర్చిపో, కాకపోతే నువ్వు నాకు సాయం చేసావని నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను. నీకందరూ చెడువాసనం అని విమర్శిస్తున్నారు, కనుక ఈరోజు నుంచి నీ శరీరం నుంచి చాలా మంచి వాసన బయటకు వస్తుంది. అది ఎంత బాగుంటుందంటే, యోజనాల వరకు నువ్వు ఇక్కడ ఉంటే ఎన్నో యోజనాల వరకు ఆ మంచి సువాసనము వస్తుంది. అప్పటి నుంచి ఆవిడ పేరు మత్స్యగంధ నుంచి యోజన గంధ పడిపోయింది. యోజన గంధ, ఆవిడ ఎక్కడైనా కూర్చుంటే అందరు అక్కడికి వచ్చేస్తారు, అట్రాక్ట్ అయ్యి, ఎంత మంచి వాసన శరీరం నుంచి వస్తుందన్నమాట. సో అక్కడ శాంతను మహారాజ్ రావడం, ఆ ఒక సువాసనం చూసి ఆవిడ పైన ఆకర్షణం అవ్వడము, వెంటనే ఆవిడతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించడం. కానీ యోజన గంధ తాలూకా నాన్నగారు కొన్ని షరతులు పెట్టుకుంటారు. తను అంటారు, ఒకవేళ నా అమ్మాయితో మీరు పెళ్లి చేసుకుంటే మా అమ్మాయి గర్భం నుంచి పుట్టిన అతనే రాజుగా ఉండాలి. శంతను మహారాజ్ అంటారు, దాంట్లో గొప్పదేంటి, సరే పర్వాలేదు. కానీ తను అంటారు, లేదు మరి మీరు ఎలా అంటున్నారు, కానీ మీకు ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు దేవవ్రత అని. సో మళ్ళీ తనేమైనా ఆబ్జెక్షన్ చేస్తాడేమో. సో శంతను మహారాజ్ దేవవ్రతకి మాట ఎలా అడగాలి అని సిగ్గుపడి తనే మనసులో అనుకొని ఉండిపోతారు. కానీ దేవవ్రతకి తెలిసిపోతుంది, ఎందుకు నా నాన్నగారు అంత బాధలో ఉన్నారు అని. వెంటనే అంత తెలుసుకొని తను యోజన గంధ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడేసి, లేదు లేదు, నాకు రాజ్యం చేయాలని ఎటువంటి కోరిక లేదు, మీ అబ్బాయే రాజు అవుతాడు. సో అతను అడుగుతారనమాట, మీరు ఈరోజు ఇలా చెప్తున్నారు బాగానే ఉంది, కానీ రేపు మీకు పెళ్ళి అయిన తర్వాత మీ భార్య కూడా ఒప్పుకోవాలి కదా. అప్పుడు భీష్ముడు అంటారు, నాకు పెళ్ళియే అవ్వదు, నేను పెళ్ళియే చేసుకోను అని. ఈరోజు అంటున్నావు బాబు, 10 సంవత్సరాల తర్వాత మనసు మారిపోతుంది అని. నా మనసు మారిపోవడానికి లేదు, నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోను. సో తను అంటారు, సరే నువ్వు పెళ్లి చేసుకో, బాగానే ఉంది, కానీ తర్వాత ఎప్పుడైనా నీకు అనిపిస్తుంది పెళ్ళైనా చేయలేదు, కనీసం రాజుగైనా ఉంటే బాగుందని నీకు రాజ్యం తీసుకోవాలని అనిపిస్తే? అప్పుడు భీష్ముడు అంటారు, లేదు లేదు, నేను అది కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఎప్పుడు రాజ్యం తీసుకోను, కానీ ఎవరైతే రాజాగా ఉన్నారు జీవితం అంతా వాళ్ళని నేను సేవని అందిస్తాను. సో అప్పుడు తను హ్యాపీ అవుతాడు. సో అందుగురించి ఆ ప్రతిజ్ఞకి భీష్మ ప్రతిజ్ఞ. భీష్మ ప్రతిజ్ఞ అంటే చాలా కఠినమైన ప్రతిజ్ఞ, అలాంటి ప్రతిజ్ఞ తీసుకోవడం చాలా కష్టము. అండ్ జీవితం అంతా ఆ ప్రతిజ్ఞను తను నిర్వహించారు బాగా. అప్పుడు నుంచి తన పేరు వచ్చింది భీష్మ. భీష్మ ఎవరైతే చాలా కఠినమైన ప్రతిజ్ఞ తీసుకున్నారు. సో ఇక్కడ ఏమైంది, శంతను మహారాజ్ సత్యవతితో పెళ్లి చేసుకున్నారు. సత్యవతికి 2 పిల్లలు పుట్టారు, చిత్రాంగద అండ్ విచిత్ర వీర్య. చిత్రాంగద 9 తొందరలోనే చనిపోయాడు. ఈ విచిత్ర వీర్య కూడా చాలా వీక్గా ఉన్నాడు అనమాట, తనకి ఏం పెద్దగా శక్తి లేదు, ఎప్పుడు అలా ఏదో ఒక రోగంకి గురి అయ్యే ఉంటాడు. అయితే ఆ రోజుల్లో ఎవరైతే ప్రిన్స్ ఉంటారు వాళ్ళు స్వయంవరకు వెళ్తారు, వాళ్ళు ఒక శక్తి మేరకు పెళ్లి చేసుకుంటారు. కానీ దీనికి శక్తి లేదు, ఏ స్వయంవరలో పాల్గొంటామంటే కూడా శక్తి లేదు. కానీ తను పెళ్లి చేసుకోకపోతే ఆ ఒక వంశ ఎలా ముందుకెళ్తుంది, వాళ్ళొక ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఎలా ముందుకెళ్తుంది, ఆ వంశ ఎలా ముందుకెళ్తుందని భీష్ముడు ఏం చేశారంటే, ఒకనప్పుడు అంబ అంబిక అంబాలిక అనే 3 కుమారుల తాలూకా స్వయంవరం జరుగుతూ ఉంటే అక్కడ అందరినీ ఓడిపించేసి తను ఈ ముగ్గురు అమ్మాయిల్ని జబర్దస్తిగా వాళ్ళకి ఇష్టం లేదు కానీ తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వచ్చేసి విచిత్ర వీర్యతో పెళ్లి చేపిద్దామంటే ఆ ముగ్గురు అమ్మాయిల్లో అంబ అని ఒక అమ్మాయి చాలా గట్టిగా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎందుకలా నాకు తీసుకువచ్చావు? ఆ ఒక సభలో ఒక రాజు ఉన్నాడు, నేను తనతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఇలా తీసుకొని వచ్చేసావు, నువ్వు చాలా తప్పు చేసావు. భీష్ముడు అంటారు, అయితే ఆ సంగతి నాకు తెలియదు, నేను తప్పు చేశాను, నేను ఇప్పుడే మీకు మళ్ళీ దింపేస్తాను, వీళ్ళిద్దరిని ఉంచి మీకు దింపేస్తాను. ఎప్పుడైతే ఆ అంబాని ఒక రథంలో తీసుకో రథంలో కూర్చోబెట్టి పంపించేస్తారో, ఆ అంబ అక్కడికి చేరినప్పుడు ఆ రాజు అంటారు, ఇంకా నేను నీకు ఒప్పుకోను, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తీసుకుని వెళ్ళిపోయారు కదా, ఇంకా నీ పరిస్థితి ఏంటి నాకు తెలియదు, నువ్వు నీ చూసుకోండి. సో అప్పుడు అంబకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు ఈ పరిస్థితిలో పడానంటే భీష్ముడి గురించే కదా ఈ పరిస్థితిలో పడాను, నేను ఎప్పటికీ భీష్ముడిని క్షమించను, అండ్ నేను ప్రార్థిస్తాను, తపస్సు చేసుకుంటాను, ఏదో ఒక రోజు భీష్ముడి తాలూకా చావుకి కారణం నేనే అవ్వాలని అప్పుడు తపస్సు చేయడం మొదలు పెడుతుంది. మన అందరికీ తెలుసు తర్వాత జన్మంలో శిఖండిగా ఆవిడొచ్చి భీష్ముడి తాలూకా చావుకి కారణమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, అంబిక అండ్ అంబాలిక, అంబిక అండ్ అంబాలిక విచిత్ర వీర్యతో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసినప్పటికే విచిత్ర వీర్య చనిపోతారు. మళ్ళీ వీళ్ళకి పిల్లలు లేరు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే అప్పుడు సత్యవతికి గుర్తొస్తుంది, నాకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, సో వెంటనే వ్యాసదేవిని పిలుస్తుంది, నన్ను నువ్వు సాయం చెయ్యాలి. అప్పుడు ఆ రోజుల్లో దిస్ వాజ్ లీగల్, ఇట్స్ వేదిక్, మీ వంశజ ముందుకెళ్ళడానికి ఎటువంటి అలాంటి ఏమైనా సిచ్యువేషన్ ఏర్పాటు అయితే అదర్ పర్సన్ లైక్ సంబడి లైక్ దర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా దే కుడ్ ఇంప్రెగ్నెంట్ ద లేడీస్. సో ఇక్కడ వ్యాసదేవ్, సీ దోస్ డేస్ థింగ్స్ వెర్ డిఫరెంట్, వ్యాసదేవ్ వాజ్ ఆన్ ఎ వెరీ హై లెవెల్. సో అప్పుడు వ్యాసదేవ్ ఏం చేశారంటే ఈ అంబిక అంబాలికని మరియు అంబికని తన దృష్టితో ఆయన గర్భవతిగా తయారు చేస్తారు. కానీ వ్యాసదేవు చాలా ఆస్టీర్గా ఉండేవారు, తను ఎప్పుడూ తపస్యలోనే ఉంటారు కనుక గడ్డం అంట ఇలా వచ్చేయడము అంత చాలా భయంకరంగా ఉంది. అండ్ సత్యవతి తల్లి వెంటనే పిలిచేసింది, తనకి ఒక్క సమయం కూడా లేదు, తపస్య చేస్తూ చేస్తూ వెంటనే పరిగెత్తి వచ్చాడు తల్లి పిలిచిందని. ఇక్కడేమైంది, అంబిక అనేది ఎప్పుడైతే వ్యాసదేవ్ వైపు చూసింది భయంతో కళ్ళు మూసుకుంది, కళ్ళు మూసుకుంది కనుక తను ఒక అబ్బాయి గుడ్డివాడుగా పుట్టాడు. అండ్ ఈ అంబాలిక కూడా ఏం చేసింది, చాలా భయపడింది. భయపడినప్పుడు ఏమవుంది, తనకి పుట్టిన కొడుకు కూడా చాలా భయస్థుడు, ఎప్పుడు చూసినా శరీరం కంపిస్తూ ఉంటుంది. సో వేదవ్యాసుకి తెలిసిపోయింది, ముందు తనకి ఆ త్రికాలజ్ఞ తనకి అన్నీ తెలుసు ఏమవుతుంది. తను వెంటనే సత్యవతితో చెప్తారు, ఈ అంబిక తాలూకా అబ్బాయి గుడ్డివాడుగా పుడతారు. సత్యవతి అంటుంది, లేదు లేదు నువ్వు ఏదో సాయం చేయాలి. సరే సాయం చేయాలంటే ఇంకొకసారి పంపించు, నేను ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ఈసారి అంబిక ఏం చేస్తుంది, అమ్మో నేను ఆ ఋషి గదిలో వెళ్ళను అని తన పని మనిషిని పంపించేస్తుంది. వేదవ్యాసముని చాలా హై లెవెల్లో ఉన్నాడు, తనకేంటి పని, ఎవరు వస్తే తన వైపు చూడడము, ఆ ఒక దృష్టితోని దివ్యమైన దృష్టితోని వాళ్ళని గర్భవతిగా చేయడం, వెంటనే ఆ ఒక పని మనిషి వైపు చూడడము. కానీ ఆవిడకి చాలా భక్తిభావం ఉంది, తను చాలా చక్కగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, తనకి విదురుడు పుడతాడు. సో ఈ అంబికా గర్భం నుంచి ధృతరాష్ట్రుడు, అంబాలికా గర్భం నుంచి పాండు, అండ్ ఈ దాసిపుత్రుడు విదురుడు అనమాట. సో ఇప్పుడు అంత బాగుంది, వాళ్ళ జీవితం చక్కనే అవుతున్నాయి, కానీ ధృతరాష్ట్రుడికి ఎప్పుడు మనసులో ఒక కోరిక ఉండింది, నేనే కదా మొదటి కొడుకు, నేనే రాజుగా అవుతాను అని అందరు అలానే అనుకున్నారు కూడా, తనకే రాజుగా పెట్టాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రేపు రాజ్యాభిషేకం అవుతుందంటే దాని ముందు రోజు విదురుడు ఒక తరక పెట్టాడు, విదురుడు సవాల్ చేశాడు. అలా ఎలా అవుతుంది, విదురుడు చాలా చక్కగా శాస్త్రాన్ని చదివేవాడు, నేను శాస్త్రం చదివాను, శాస్త్రంలో చెప్పబడింది గుడ్డివాడికి రాజుగా ఎలా పెట్టగలుగుతాము, మనకి ఆప్షన్ ఉంది కదా, మనం పాండుకి రాజుగా పెడదాం. సో ఆ రోజు రాత్రి ఎంత డిస్కషన్ అయినప్పటికీ మరుసటి రోజు ఎప్పుడైతే ధృతరాష్ట్ర పాండు వచ్చేస్తూ ఉంటున్నారో వెంటనే పాండు తాలూకా చేతి పట్టుకుని తనకి కూర్చోపెట్టేస్తారు, రాజుగా తనకి రాజ్యాభిషేకం చేసేస్తారు. సో ధృతరాష్ట్రకి అప్పుడు నుంచి మనసులో చాలా బాధగా ఉంది. సో అందుగురించి ధృతరాష్ట్రుడు ఎప్పుడు అనుకుని ఉంటాడనమాట, నేను రాజుగా అవ్వకపోయినా కనీసం నా కొడుకు అయినా రాజుగా అవ్వాలి. కానీ అది కూడా ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే యుధిష్ఠర్ దుర్యోధన్కైనా ఏజ్లో ఎక్కువ ఉన్నాడు. సో యుధిష్ఠిరికే రాజుగా పెట్టారు. సో తనకి ఎల్లప్పుడూ ఇదే ఒక మనసులో కాలిపోతుందన్నమాట, చాలా అగ్గిలాగా కాలుతుంది తన హృదయం, ఎందుకు ఎందుకు నా అబ్బాయే రాజుగా ఉండాలి అన్నమాట. సో ధృతరాష్ట్ర మన స్టోరీకి విలను ధృతరాష్ట్రుడే. చాలామంది అనుకుంటారు దుర్యోధన్ విలన్ అని అనుకుంటారు, అసలు దుర్యోధన్ తప్పే లేదు. దుర్యోధన్కి చిన్న మంచిగా మాటలు చెప్తే తను వినేవాడు, కానీ ధృతరాష్ట్రుడికి అలా కావాలి. తను దుర్యోధన్ పేరు మీద తనకేం కావాలి తను చేసుకుంటున్నాడు. ఇదంతా ప్లానింగ్ తనదే తనే, కానీ ఎప్పుడు ఒక శాడ్ మొహం పెడతాడు, నేను ప్రయత్నిస్తున్నాను దుర్యోధన్ వినట్లేదు నేను ఏం చెయ్యాలి, కానీ తన మనసులోనే ఇలా ఉంది అన్నీ ఇలానే జరగాలి. సో తను పాండుని చాలా రకాలుగా కష్టమిస్తారు. యాక్చువల్గా పాండుకే రాజుగా పెట్టారు, కానీ అదొక పెద్ద కథ ఉంది. ఇలా పాండు ఒకరప్పుడు ఒక ఋషిని పోర్పాటుని చంపేస్తాడు, ఆ ఋషి అప్పుడు సంభోగం చేస్తూ ఉంటారు. సో చంపినప్పటికీ ఆ ఋషి శపిస్తాడనమాట, నువ్వు కూడా ఎప్పుడైనా నీ భార్యని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు చనిపోతావు. సో అప్పుడు పాండురాజా ఇంక ఎలాగో నేను తప్పు చేశానని వనవాసం వెళ్ళిపోతారు. ఇద్దరు భార్యలు కుంతిదేవి మరియు మాధురి ఇద్దరు భార్యలను తీసుకుని వనవాసంలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలాగా సంభోగం చేయడానికి లేదని ఇప్పుడు ఏం చేద్దామంటే కుంతిదేవి గుర్తొస్తుంది, దుర్వాసముని నాకు ఇచ్చిన వరం ఉంది కదా, నేను ఏ దేవతని కావాలంటే మంత్రంతో ఆహ్వానించగలుగుతాను. సో వెంటనే కుంతిదేవి ఏం చేస్తుంది, దేవతలందరినీ ఒకరి తర్వాత ఒకరు ఆహ్వానిస్తుంది అని ప్రతి ఒక్కరు తనకు ఒక అబ్బాయిని ప్రసాదిస్తారు. సో అలా ఐదుగురు పాండవాలు పొడతారు అక్కడ. కానీ ఒకరోజు ఈ పాండు మహారాజు మాద్రిని ముట్టుకోవడం వల్ల వెంటనే అక్కడ చంపబడతారు. సో ఇప్పుడు అకార్డింగ్ టు లా యుధిష్ఠిర్ మహారాజ్కి వెంటనే రాజుగా పెట్టేయాలి, కానీ పాండు చనిపోయినప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ చాలా చిన్న అబ్బాయి. సో అందుగురించి వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే ధృతరాష్ట్రకి కేర్ టేకర్ రాజుగా, యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, యాక్టింగ్ కింగ్ లాగా పెట్టుకున్నారు, కేర్ టేకర్ నువ్వు చూస్తూ ఉండు అని. సో ధృతరాష్ట్రం కేర్ టేకరే, కానీ కేర్ టేకర్ నుంచి ఇది నేనే ఉంచేస్తే బాగుందని ఒక ఆలోచన. ధృతరాష్ట్ర ధిత అంటే ఘీ, నెయ్యి. ఆ నెయ్యి ఎప్పుడైనా ఫ్లోర్ మీద పడిపోయినా మీ బట్టల మీద పడిపోయినా అది వెంటనే వెళ్ళదు, అలా చుట్టి ఉంటుంది. ధృతరాష్ట్ర కూడా అలానే ఉన్నాడనమాట, తన స్వభావం అలానే ఉంది, కేర్ టేకింగ్ కోసం ఇచ్చారు, ఇది నేనే సొంతమని ఉంచేశాడు, వదలలేకపోతున్నారు. మన అందరం కూడా చిన్న చిన్న ధృతరాష్ట్రులే, భగవంతుడి తాలూకా సంపత్తి కేర్ టేకర్ కోసమే భగవంతుడు ఇచ్చారు, కానీ ఇది నాదే సొంతమని చేసుకుని కూర్చున్నాం, అవునా కాదా? మనది కాదు, ఈ ప్రపంచంలో ఏదైతే ఉంది మనది కాదు. లేదు మాతాజీ, మేము కూడా ఆలోచనలోనే ఉన్నాం, అన్నీ భగవంతుడిది, ప్రపంచం భగవంతుడిది, భూమి ఆకాశం నీళ్ళు సూర్యుడు అన్నీ భగవంతుడిది, కాకపోతే సిద్ధంధారలో ఉన్న 3-bedroom ఫ్లాట్ నాదే, అన్నీ భగవంతుడిది, మిగిలినంతా భగవంతుడి, అది నాది. అలా అంటే మనసులో అలా అనుకుంటాం మనం, అన్నీ భగవంతుడిది అలా అనుకుంటలేరా? రేపు వచ్చేస్తాం అయితే ఇస్కాన్కి ఇచ్చేయండి మీ ఫ్లాటు, అన్నీ భగవంతుడి, నా మనసు భగవంతుడిది, శరీరం భగవంతుడిది, ఫ్లాట్ మాత్రం నాదే. ధృతరాష్ట్ర కూడా అలాంటి ఆలోచనలోనే ఉన్నాడు. కేర్ టేకర్ ఉట్టి ట్రస్టీస్, అందుకోసం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఆ ట్రస్టీ అనుకుంటారు, ఈ ఆర్గనైజేషన్ నాదే అని సొంతంగా కూర్చుంటారు. అలా కొన్ని అయ్యాయి, ట్రస్టీగా ఉంటారు, కేర్ టేకర్గా ఉంటారు, సొంతం చేసుకుంటారు, ఇలానే అయింది. కేర్ టేకర్ రాజాయే, తన అంతవరకే తన పని, కానీ ఇంకా వదిలేయాలని తనకి అనిపించట్లేదు. సి ధృతరాష్ట్రుడు చాలా పెద్ద విలన్. ధృతరాష్ట్రుడు తాలూకా పూర్వజన్మం కూడా మంచిది కాదు, ధృతరాష్ట్రుడు తాలూకా 50 జన్మల ముందు తను ఒక పెద్ద తప్పు చేశాడు. ఆ ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే, ఒకనప్పుడు వేటాడుతూ ఉంటే ఒక పక్షిని కేంద్రీకరించాడు, చక్కగా అంత రెడీగా ఉంది, హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఆ యారో బాణం పెట్టాలి, ఆ నిమిషంలోనే ఆ పక్షి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనకి చాలా కోపం వచ్చి, అయ్యో కరెక్ట్గా పెట్టుకున్నాను కానీ ఇదేంటి ఇలా వెళ్ళిపోయిందని కోపం వచ్చేసి, ఆ గూడులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పక్షికి చాలా పెద్ద పక్షి, సో 100 పిల్లలు ఉన్నారనమాట. సో ఆ 100 పిల్లల్ని తను చంపేశాడు. చంపేస్తే ఆ పక్షి శ్రపించిందనమాట, నా ఎదురుగానే నా 100 పిల్లల్ని చంపేశావు, ఏదొక రోజు నీ ఎదురుగానే నీ 100 పిల్లలు చంపబడతాయి. కొన్ని పురాణాల్లో అయితే ఎలా ఉంది అంటే, ఎక్కనప్పుడు ఒక హంస అలా నీళ్ళో స్విమ్ చేస్తూ ఉంటే ఆ హంస చాలా అందంగా కనిపిస్తే దీనికి ఈర్ష్యతోని ఆ హంస తాలూక కళ్ళుని పొడిశాడు. సో అందుగురించి తను గుడ్డివాడుగా పెట్టాడు. ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుంది, ఉట్టిగా ఏది అవ్వదు. సో ధృతరాష్ట్రుడికి ఒకరోజు అడిగాడు వేదవ్యాసుకి, నేను ఎందుకు ఇలా పుట్టాను, ఎందుకు నా ముందే నా పిల్లలు ఇలా చంపబడారు అని. అప్పుడు వేదవ్యాసుని అంటున్నారు, ఈ కదా నువ్వు ఇలా చేసావు, 100 పిల్లల్ని చంపేశావు. అయితే ఇతను అంటున్నాడు, అలాంటప్పుడు వెంటనే నాకు శిక్షించడం ఎందుకు అవ్వలేదు? మీరు అంటున్నారు కదా 50 జీవితాల కింద, అంటే 50 జన్మాల కింద అయ్యిందనమాట, మళ్ళీ 50 జన్మాల వరకు నాకు అప్పుడే ఇచ్చేయవచ్చు కదా శిక్షణ. అంటే 100 కొడుకులు పుట్టాలంటే కూడా అంత పుణ్యం చేయాలి కదా నువ్వు, అందుగురించి ఒక 50 జన్మ వరకు నువ్వు పుణ్యం చేసుకున్నావు, ఆ పుణ్యం ప్రతిఫలంగా 100 కొడుకులు పుట్టారు, మళ్ళీ అది బ్యాలెన్స్ బాకీ ఉండిపోయింది కదా, ఆ 100 పిల్లలు చంపబడారు. చూస్తున్నారా, చాలాసార్లు నాకు ఈ క్వశ్చన్స్ అడుగుతారు, మాతాజీ మేము టెంపుల్కి వస్తున్నాం, మేము అన్నీ పాటిస్తున్నాం, కానీ మా జీవితంలో అంత మంచిగా అన్నీ జరగట్లేదు, కానీ మా పక్క వాళ్ళే అన్ని తప్పు చేసిన వాళ్ళ జీవితంలో అన్నీ మంచిగా జరుగుతున్నాయి, అది ఎలా అవుతుంది, వాళ్ళకి ఎందుకు అన్ని మంచిగా జరుగుతున్నాయి, వాళ్ళు అన్ని తప్పులు చేస్తున్నారు అన్నీ, కానీ వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతున్నాయి? అరే బాబు, పూర్వజన్మ చూసుకోవాలి కదా, అది మనం చూడలేకపోతున్నాం, మనం ఈ జన్మం చూసి ఏదో ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నాం, ఇతను ఎందుకు సఫర్ అవుతున్నాడు, ఎంత మంచిగా చేశాడు మంచివాడు, ఇతను ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు కానీ చెడువాడు. అరే మీ భాషలో చెప్పాలనుకుంటే, క్రికెట్ ఆడినప్పుడు టెస్ట్ సిరీస్ ఉంటుందా? టెస్ట్ సిరీస్లో ఏమవుతుంది, స్టార్ట్ చేసినప్పటికీ ఒక టీంకి 270 రన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొక టీం 0తో మొదలు పెడతారు. అప్పుడు మనం అనుకోవచ్చు, ఇదేంటి వీళ్ళకి 270 రన్స్, వీళ్ళు 0తో, వాళ్ళు ఆడేస్తారు, వాళ్ళ టెప్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు దీని నుంచి మొదలు పెడుతున్నారు, వీళ్ళది 0 నుంచి మొదలైంది. అలా మంది కూడా మనం అనుకోవచ్చు, ఈరోజు ఇతను ఈ గ్రేడ్లో ఉన్నాడు, అదే అయిపోయింది, తన పూర్వంలో అక్కడి నుంచి తను మొదలయ్యాడు, మనం ఇక్కడి నుంచి మొదలయ్యాము. సో మనం ఇప్పుడు మంచి చేస్తాం కనుక తర్వాత జన్మలు చాలా ఆనందంగా సుఖంగా భగవద్భక్తిలో గడపగలుగుతాం. సో ఇలా ఈ ధృతరాష్ట్రుడు కూడా చాలా తప్పు చేశాడు. తనకి ఏం లాభమైంది, ఆ ఒక హంస వైపు ఈర్ష్య చేయడము, లేదంటే క్రోధంతో ఈ సృష్టి అయింది. సి దుర్యోధన్, ధృతరాష్ట్ర వీళ్ళందరిలో ఉన్న గుణాలు మనలో ఉన్న గుణాలే. ఇప్పుడు దుర్యోధన్ చూడండి, దుర్యోధన్లో కోపం ఉంది, కానీ దుర్యోధన్లో మిథ్యాత్వం లేదు. మిథ్యాత్వం అర్థం చేసుకోగలుగుతారా? హిపోక్రసీ, హిపోక్రెట్, హిపోక్రెట్కి ఏమంటారు, నటించడం. దుర్యోధన్లో కోపం చాలా ఎక్కువ ఉంది, కానీ తను ఎప్పుడు నటించలేదు. తనకి పాండవాలు ఇష్టం లేదు, ఇష్టం లేదు అంతే, ఫ్రాంక్గా. కానీ ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఏం చేశాడు, చాలా నాటకం నటించడం, ముందు చాలా మంచిగా మాట్లాడము, మీరందా మీకు సాయం చేయాలి, మీరు ఇలా ఉండండి అలా ఉండండి, వెనక నుంచి ఏం చేశాడు, లాక్షాగ్రహం, వెనక నుంచి ఎలాగో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఇలాంటి సృష్టించేవాడు. సో మిథ్యాత్వ, నటించడం, హిప్పోక్రసీ. సో ధృతరాష్ట్ర అనేది హిప్పోక్రసీని రిప్రజెంట్ చేస్తాడు, దుర్యోధన్ అనేది కోపంని రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఆ అన్ని గుణాలు మనలో కూడా ఉన్నాయి. ఈ దుర్యోధన్, ధృతరాష్ట్ర, దుశ్శాసన్, శకుని, ఇది మన మూడ్ స్వింగ్స్కి ఇచ్చిన పేర్లే. మనం ఒక్కొక్కసారి మంచి మూడ్లో ఉంటాం, హరిదాస్ ఠాకూర్ లాగా జపం చేసేసుకుంటాం, ఒక్కొక్కసారి రావణాసురులాగా ప్రవర్తిస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అన్నమాట. సో ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్లో ఉన్న వ్యక్తులు, ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట. సో ధృతరాష్ట్ర చాలా గొప్ప విలను, అండ్ తను ఇప్పుడు ఓ శ్లోకం మొదలు పెట్టాడు, తను చాలా ఆసక్తికరంగా ఉన్నాడు తన పిల్లల వైపు. నిజంగానే తన రాజుగా ఉండే అర్హత తనలో లేదు. రాజు అంటే అందరికీ సమాన భావంతో చూడాలి, ఎవరి పట్ల పెద్దగా ఆసక్తిని పెంచకూడదు, కానీ తన పిల్లల పట్ల తనకు చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. సో మనము ఈ ఫస్ట్ చాప్టర్ మొదలు పెడదాము. ఈ ఫస్ట్ చాప్టర్ ఎలా మొదలైందంటే, మహాభారత్లో ఈ మహాభారత్ వార్, కురుక్షేత్రలో జరిగిన యుద్ధం 10 రోజులు పాస్ అయిపోయాయి, 10 రోజులు పాస్ అయిపోయాయి. అర్జునుడు భీష్ముడికి బాణం వేసి బాణ శయ్యలో పెట్టేశాడు. ఆ ఒక న్యూస్ ఎప్పుడైతే ధృతరాష్ట్ర దగ్గరకు వస్తుంది, తను చాలా వ్యాకులం అయిపోతాడు, ఇది ఇలా జరిగింది, నాకు చాలా నమ్మకం ఉండేది, భీష్ముడు ఉన్నాడు కదా, నాకు నా పిల్లలకి ఏమీ అవ్వదు, ఇది ఎలా జరిగిపోయిందని తను చాలా యాన్షియస్ అయిపోతాడు. అప్పుడు సంజయ్కి అంటాడు, అయితే ఛానల్ ఆన్ చేయి, స్టార్ట్ ద టీవీ అని. సంజయ్ ఎలా ఛానల్ ఆన్ చేయగలుగుతున్నారంటే, వ్యాసదేవ్ హీజ్ అ గ్రాండ్ ఫాదర్, అవునా, వేదవ్యాస్ ఇద్దరికి గ్రాండ్ ఫాదర్, పాండవాళ్ళకి కూడా తాతగారు, కౌరవాళ్ళకి కూడా తాతగారు. సో ఈ మొత్తం మహాభారతం యుద్ధం అయినప్పటికీ అందరికీ ఒకసారి కలవడానికి వచ్చారు. అప్పుడు ధృతరాష్ట్ర వైపు చూసి తను చాలా బాధపడుతున్నారు. సో అప్పుడు ధృతరాష్ట్రకి అన్నారు, ఈ యుద్ధం అనేది మామూలు యుద్ధం కాదు, వ్యాసదేవికి తెలుసు భగవంతుడు గీత పలుకుతారని, నువ్వు ఒక పని చేయి, నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, నువ్వు ఈ మొత్తం యుద్ధం చూడగలుగుతావు. కానీ ధృతరాష్ట్ర వెంటనే వద్దనేస్తాడు, వద్దొద్దొద్దు నాకొద్దు, మీరు సంజయ్కి ఇవ్వండి, తను చూస్తాడు నేను వింటాను. ఎందుకు తను వద్దంటాడంటే, తనకి ఆ మోహం పిల్లల పట్ల, తనకి ముందే తెలుసు ఈ యుద్ధంలో గెలవడానికి లేదు, తప్పకుండా మా పిల్లలు ఓడిపోతారు, వాళ్ళే గెలుస్తారు. సో ఆ ఒక దృశ్యం చూడాలని ఆ ఒక శక్తి తనలో లేదు. సి వేదవ్యాస్ వాంట్స్ టు గివ్ మెర్సీ, వేదవ్యాస్ కరుణ కృపాని ఇవ్వదలుస్తున్నా కూడా తిను తీసుకోవట్లేదు. మన జీవన కథయే, ఒక్కొక్క సందర్భాల్లో మన గురువులు మనకి మర్సి ఇవ్వాలనుకుంటే కూడా మనం అది తీసుకోము. ఎందుకు? ఆసక్తి ఉందనే, పిల్లల పట్ల ఆసక్తి ఉందని కదా వద్దనేసాడు. కృపా భగవంతుడు ఇస్తారు, కృపా పాత్రులు మనం అవ్వాలి కదా, పాత్రలో నీళ్ళేయడానికి భగవంతుడు తయారుగా ఉన్నారు. కానీ ఆ పాత్రంలోనే కన్నం ఉంటే నీళ్ళంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ పాత్రని చక్కగా మనం తయారు చేయాలి కదా. ఇక్కడ ధృతరాష్ట్రకి కరుణ ఇవ్వడానికి తయారు ఉన్నా కూడా ధృతరాష్ట్ర ఈజ్ నాట్ ఎ కేపబుల్ గాయ్, నో నో నాకు వద్దు అని చెప్పేస్తున్నాడు. మలీనమైన చరిత్రము, మలీనమైన చరిత్రం ఉంటే ఎవరైనా ఏదైనా మంచిగా చెప్పినా కూడా దాన్ని స్వీకరించడానికి శక్తి ఉండదు. ఎవరైతే మలీనంగా ఉంటారో వాళ్ళు సత్సంగంలో మంచి ఒక అసోసియేషన్లో ఉండలేరు కూడా. మీరు చాలాసారి గమనించండి, ఎవరైతే ఎక్కువ మలీనంగా ఉంటారో గుడికి వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండలేరు. గుడికి వచ్చినా కూడా ఏదో ఫార్మాలిటీ లాగానే, ఓ 2 నిమిషాలు చూసాము, మా పని అయిపోయింది, హుండీలో డబ్బులు వేసాము, బొగ్గల్ని ఇటు అటు కొట్టేశాము, ఒక కొబ్బరికాయ కొట్టాం, చలో ఇక్కడ నుంచి అవుట్. అదే మనిషి ఐనాక్స్ థియేటర్లో 3 అవర్స్ డబ్బులు వసూలు చేస్తాడు, అడ్వర్టైజ్మెంట్ కూడా చూసేస్తాడు. అదే గుడికి వస్తే ఇంకెందుకు, అయిపోయింది కదా, చూసాం కదా, వెళ్ళిపోదామా, వెళ్ళిపోదామా. చాలాసారి గమనిస్తారు. అందుగురించి నా ప్రవచనం ఎప్పుడైనా ఇస్తూ ఉంటే నేను ఇటువైపు చూసే ఇస్తాను, ఎందుకంటే అటువైపు చూసిన వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇటు చూస్తే ఆనందంగా భక్తిభావంలో ప్రేమంగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. కనీసం ఆ భయంతోనే నా మొహం వైపు చూసుకొని సరిగ్గా వింటున్నారు కదా, ఏదైనా చెప్తారు మాతో. అటు వాళ్ళు ఉండకి భయమే లేదు, వాళ్ళు ఏం చెప్తారు, కొత్త వాళ్ళు కదా అలా వస్తారు అలా వెళ్ళిపోతారు, మీరు పాత వాళ్ళు కదా భయంతో ఉండిపోతారు చుప్చాప్. మలీనంగా ఉంటే టెంపుల్లో కూడా ప్రశాంతంగా ఉండలేరు అని నేను చాలాసారి గమనిస్తాను కదా. అటు భార్య ఇలా భర్తకి అయిపోయింది దర్శనే, వెళ్దామా, అతను అంతే, ఇంకా చాయిస్ ఏముంది, వెళ్ళిపోవడమే. అదే ఐనాక్స్ థియేటర్ అంటే రండి రండి టైం అయిపోతుంది, ఇంకా 3 అవర్స్ పాప్కార్న్. మలీనంగా ఉంటే భగవద్భక్తిలో ఆనందం అనిపించదు, మలీనంగా ఉంటే కృష్ణ కథ వినాలని అనిపించదు, చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకమ్మా ఇంతసేపు ఇప్పుడు మాట్లాడేస్తారు, ఎప్పుడు తీస్తారు కాబట్టి నేను 10 మంది బయట అదే అడుగుతారు, ఎప్పుడు తీస్తారు ఎప్పుడు తీరు, ఎందుకు మీకు ఏంటి తొందర, ఎప్పుడు తీస్తారు, ఏం చూస్తారు అక్కడ మూర్తినా. ఇక్కడ భగవంతుడు ఒక కథ వినండి, కథ వినకపోతే మూర్తి మీ మనసులో మూర్తి ఉండిపోతుంది, మార్బల్ని చూసి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే భగవంతుడిని మన చర్మచక్షులతో చూడలేము, జ్ఞానచక్షులతోనే చూడగలుగుతాము. భగవంతుడు అసలు ఎవరు అది తెలుసుకుంటే కదా అక్కడ చూడగలుగుతారు, అది తెలుసుకోకుండా ఏదో ఫార్మాలిటీగా తీయండి చూసి వెళ్ళిపోతాం. లాభం ఏంటి, వినాలి. మండే టు సాటర్డే మనం మన జీవితంలో బిజీగా ఉన్నాము, కనీసం సండే ఎవరు మీకు గంటలు కూర్చోమనట్లేదు, 1 నిమిషాలు 1 గంట సేపు భగవంతుడి గురించి వింటే మన హృదయము పరిశుభ్రమవుతుంది. హృదయంలో మలీనం ఉంటేనే మనకు వినాలని అనిపించదు. సో ధృతరాష్ట్రకి కరుణ ఇవ్వడానికి తయారుగా ఉన్నారు, నాకు వద్దండి మిత్తునికి ఇవ్వండి అని చెప్తున్నారు. సరే సంజయ్కి ఇచ్చారు. అయితే ఆ టెక్నాలజీ ఆ రోజుల్లో కూడా ఉంది, గమనించండి. దూర్ దర్శన్, దూరంతో దర్శనం చేస్తున్నాడు కదా, అది కూడా లైవ్ టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్ రైట్స్ ఇచ్చేసారు సంజయ్కి. అండ్ దూరదర్శన్ అతను చెప్తున్నాడు. అండ్ ఎలాంటి ఛానల్, ఎప్పుడు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సూపర్ ప్రీ రికార్డెడ్ టాటా స్కై ఛానల్స్, ఎప్పుడు కావాలని మీరు రికార్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే యుద్ధం అయిపోయింది, మరి లైవ్ టెలికాస్ట్ కాదు కదా. యుద్ధం ఆల్రెడీ 10 డేస్ కంప్లీట్ అయిపోయింది, 10th డేకి మహానుభావుడు అడుగుతున్నాడు ఏమైంది చెప్తారా. అప్పుడు ఛానల్ ఆన్ చేశారు, అప్పుడు స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా ప్లేబ్యాక్ చెప్తున్నాడు సంజయ్. సంజయ్ ఒక మంచి పాత్ర, ఒక మంచి క్యారెక్టర్. సంజయ్ అంటే ఎవరైతే ఇంద్రియాలని జయించాడు దానికి సంజయ్ అంటారన్నమాట. సో ఆ సంజయ్ చూస్తున్నాడు, ధృతరాష్ట్రుడు వింటున్నాడు అనమాట. సో మొట్టమొదటి ఒక చాప్టర్కి మనం వచ్చేసాం. ఈ మొట్టమొదటి చాప్టర్, ఈ మొట్టమొదటి చాప్టర్ పేరేంటి చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారు? అర్జున విషాదయోగ. శ్రీల ప్రభుపాద్ దీనికి అర్జున విషాదయోగ అని పేరు ఇవ్వలేదు. మీరు చూడండి, ఇంగ్లీష్లో ఉంది అబ్జర్వింగ్ ద ఆర్మీస్, సైన్య నిరక్షణ యోగ. తెలుగులో చెప్పాలంటే సైన్య నిరక్షణ, అబ్జర్వింగ్ ద ఆర్మీస్. మీరు ఈ యొక్క చాప్టర్లో 46 శ్లోకాలు ఉన్నాయి. ఈ 46 శ్లోకాల్ని మనం 2 చాప్టర్స్ కింద యాక్చువల్గా డివైడ్ చేసుకోవచ్చు. 1st to 26 శ్లోకాస్ వరకు సైన్య నిరక్షణ యోగ, సైన్యని నిరక్షిస్తున్నారు. అండ్ తర్వాత శ్లోకాలు 27 నుంచి 46 అర్జున విషాద యోగ. ఈ 1st to 26లో స్టార్టింగ్ శ్లోకాలు 13 వరకు ప్రిపరేషన్ ఆఫ్ ద వార్ అనమాట, యుద్ధానికి తయారు. దుర్యోధన్ ఒక వార్తాలాపము. అండ్ తర్వాత 14 to 20 సైన్స్ ఆఫ్ విక్టరీ, శంఖమోదన. అండ్ తర్వాత 21 to 26 భక్తవత్సల భగవాన్, ఎలా కృష్ణుడు అర్జున్ తాలూక మాట విని తన రథసారథిలాగా తనకి సైన్య మధ్యలో తీసుకెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ 27 నుంచి 46 అర్జున విషాదయోగ. ఇక్కడ అర్జున్ ఒక 4 పాయింట్స్ చాలా చక్కని ఒక 4 విషయాలు చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అంటాడు, కంపాషన్, నాకు దయా వస్తుంది, నేను ఎలా చంపగలుగుతాను అని దయాతోనే, వాళ్ళు నా రిలేటివ్స్ కదా. ఇంకొక పాయింట్ అంటాడు, ఎంజాయ్మెంట్, ఎలా ఎంజాయ్ చేయగలుగుతాను నేను, వాళ్ళే చనిపోతే నేను ఎలా ఎంజాయ్ చేస్తాను. ఇంకొక పాయింట్ అంటాడు, సిన్, పాపం, వాళ్ళని చంపితే నాకు పాపం అవదా, మళ్ళీ నేను నరకలోకానికి వెళ్ళాలేమో. ఇంకొక పాయింట్ అంటాడు, వర్ణసంకరం, నేను ఒకవేళ ఇంతమంది చంపబడితే వాళ్ళ ఒక ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వర్ణసంకరం అనేది ఏర్పాటు అవుతుంది, అది మంచిది కాదు అని ఆ 4 పాయింట్స్ మీద పెద్ద డిస్కషన్ అవుతుంది. సో అర్జున విషాద యోగ. విషాద అంటే దుఃఖం, విషాద అంటే దుఃఖం. మీరు చూడండి, చరిత్రంలో ప్రతి ఒక్క మహానుభావుల తాలూకా దుఃఖం నుంచి యోగం అనేది వచ్చింది. ఇది ఓన్లీ దుఃఖం కాదు, అర్జున విషాదం కాదు, అర్జున విషాద యోగ. యోగ అంటే భగవంతుడితో కనెక్ట్ చేయడం. యోగ అనేది యుజ నుంచి వస్తుంది, యుజ అంటే కనెక్షన్. సో విషాద నుంచి ఏం పుట్టింది, యోగ అనేది పుట్టింది. దుఃఖం నుంచి ఏం పుట్టింది, యోగ అనేది, భగవంతుడితో ఒక కనెక్షన్ అనేది ఏర్పడయింది. దుఃఖం అయింది కనుక కనెక్షన్ ఏర్పడయింది, దుఃఖం లేకపోతే ఎలా అయ్యేది. అర్జున విషాద అయిందనే యోగ అనేది వచ్చింది. మీరు చరిత్రలో కూడా చూస్తే శ్రీరాముడు ఒక్క విషాద నుంచి యోగ వాశిష్టం వచ్చింది. మీ అందరికీ కదా తెలుసా, ఎలా శ్రీరాముడు బాధపడుతూ ఉంటే వశిష్ఠముని దగ్గరికి వెళ్తే వశిష్ఠముని కొన్ని మంచి బోధనాలు చెప్తారు, దాని నుంచి యోగ వశిష్ఠాన్ని వస్తుంది. శ్రీరాముడు ఒక దుఃఖం నుంచి, ఒక విషాద నుంచి యోగ వశిష్టం. పరీక్షిత్ మహారాజు ఒక విషాద నుంచి శ్రీమద్ భాగవతం. పరీక్షిత్ మహారాజు విషాదలో ఉన్నారు కదా, దుఃఖంలో ఉన్నారు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను కొన్ని రోజుల్లో చనిపోతాను, దయచేసి నన్ను మీరు గైడ్ చేయండి. తను ఒక విషాద నుంచి భాగవతం వచ్చింది. వాల్మీకి ఒక విషాద నుంచి రామాయణం వచ్చింది. మీకు ఆ కథ తెలుసా, ఎలా వాల్మీకి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటే ఇద్దరు పక్షులు కొంగ సంభోగం చేస్తూ ఉంటే అదే నిమిషంలో ఎవరు బాణం వేస్తే ఆ మేల్ కొంగ చనిపోతే తిని చాలా బాధపడతారు, అయ్యో వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్న పక్షులకి ఎవరు ఇలా శిక్షించారు అని. సో ఇలా తను బాధపడుతూ ఉంటే తన నోటి నుంచి చక్కని ఒక కవిత బయటికి వస్తుంది. అది మొట్టమొదటి సంస్కృత శ్లోక వాల్మీకి ఒక ముఖార బృందం నుంచి రావడం, అండ్ తదుపరి తను రామాయణాన్ని రచించడం. సో అర్జున విషాదం నుంచి ఏమొచ్చింది? గీత. పరీక్షద్ విషాదం నుంచి భాగవతం. రాముడు ఒక విషాదం నుంచి, వాల్మీకి ఒక విషాదం నుంచి రామాయణం. సో విషాద దుఃఖం నుంచి యోగం. అయితే నా ఒక దుఃఖం నుంచి కూడా ఏదో యోగం వస్తుంది మాతాజీ, నేను కూడా దుఃఖీగానే ఉన్నాను మాతాజీ. మీ దుఃఖం నుంచి ఏ యోగం రాదు. ఎందుకు రాదండి? సింపుల్, దానికి టిప్ చెప్తాను. ఎప్పుడైతే మన దుఃఖాన్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తాం, అండ్ మన దుఃఖాన్ని భగవంతుడు మీకు సరెండర్ చేస్తాం, అండ్ భగవంతుడు గురువుల తాలూక శరణాగతి తీసుకొని వాళ్ళ చెప్పిన మార్గంలో నడుస్తాము, అప్పుడు మన దుఃఖం యోగం కింద మారిపోతుంది. కానీ మన దుఃఖం యోగం కింద మారట్లేదు. ఎందుకంటే మన దుఃఖంని మనమే సార్ట్అవుట్ చేద్దామని మనం అనుకుంటాము. నేను దుఃఖంగా ఉన్నాను ఎందుకంటే నాకు ఆ కాంట్రాక్ట్ దొరకట్లేదు, నేను ఏదో చేస్తాను, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను దుఃఖంగా ఉన్నాను, జస్ట్ దిస్ లిటిల్ బిట్ ఇన్ మై లైఫ్ సెట్ అయిపోతే ఐ విల్ బి పర్ఫెక్ట్. నా జీవితంలో ఇది ఎంతో కొంత నేను సెట్ చేసేసుకుంటే ఐ విల్ బి పర్ఫెక్ట్, నాకేం ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేము. ఈ ప్రపంచం దుఃఖాలయం, ఈ ప్రపంచం అశాశ్వతం, ఇక్కడ ఆనందం అనేది లేదు, నాకున్న దుఃఖం అనేది నా గురువుల దగ్గర భగవంతుడి దగ్గర వెళ్ళి వ్యక్తం చేసి వాళ్ళిచ్చిన మార్గం, వాళ్ళిచ్చిన మార్గదర్శనంతో నేను నడవాలి, అప్పుడు నేను దుఃఖం నుంచి బయటికి వస్తాను అని ఆ నమ్మకం ఎప్పుడైతే మనలో గట్టిపడుతుంది అప్పుడు సుఖమే సుఖం, సుఖమే సుఖం. అయితే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అయిపోతాయా? లేదు. ఆ దుఃఖం నుంచి ఎలా డీల్ చేయాలి అని ఆ శక్తిని మన దగ్గర వస్తుంది. కానీ మనం సరెండర్ చేయట్లేదు కదా, అసలు దుఃఖాన్ని వ్యక్తమే చేయట్లేదు. మన మనసు లోపలే ఉంచేస్తాం, నేను సార్ట్అవుట్ చేసేస్తాం, అది అవ్వదు సార్ట్అవుట్. సో మన ఒక దుఃఖం, మన ఒక విషాదం యోగం కింద మారాలంటే అది భగవంతుడితోని గురువులతోని ఏం చేయాలి? దాన్ని కనెక్ట్ చేయాలి, భగవంతుడి తాలూకా శరణాగతిని మనము తీసుకోవాలి. అప్పుడు మన విషాదం కూడా యోగం కింద, యోగం అంటే యోగా కాదు, యోగం అంటే భగవంతుడితో మనం అప్పుడు కనెక్ట్ అవ్వగలుగుతాము, పరిశుభ్రం అవుతాము. సి దుఃఖంలో భగవంతుడికి చాలా చక్కగా ప్రార్థించవచ్చు. యాక్చువల్గా అది చాలా మంచి ఆపర్చునిటీ. హిందీలో అంటారు, దుఃఖమే సుమిరన్ సబ్ కరే సుఖమే కరేనా కోయి, జో సుఖమే సుమిరన్ కరే దుఃఖ కాహేకో. సో మనం భగవంతుడికి సుఖంలో అయినా దుఃఖంలో అయినా ప్రతి పరిస్థితిలో మనం భగవంతుడికి ప్రార్థించాలి. దుఃఖంలో ఉన్నా భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి, సుఖంలో ఉన్నా భగవంతుడు. సో ఇక్కడ అర్జున విషాద యోగ, ఎందుకంటే అర్జునుడు భగవంతుడితో కనెక్ట్ అయ్యాడు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ శ్లోకంని మొదలు పెడదాము. 1 to 26 శ్లోకాలు సైన్య నిరక్షణ యోగ, 27 to 46 శ్లోక అర్జున విషాద యోగ. ఈ 1 to 26 శ్లోకాలు మన హీరో 22nd శ్లోకాకి ఎంట్రీ అవుతాడు. ఎవరు మన హీరో? ఎవరు మన హీరో? ఈ గీత తాలూకా హీరో ఎవరు? అర్జునుడే, భక్తుడే. అర్జున్ హీరో. ఎవరి కోసం గీత అనేది భగవంతుడు చెప్పారు? అర్జునుడి కోసం చెప్పారు. సో మన హీరో అర్జున్ ఎప్పుడు ఎంటర్ అవుతాడు? 22nd శ్లోకంలో ఎంటర్ అవుతాడు. ఫస్ట్ విలన్తో మొదలు పెడదామా? రెండైతే నా వెనక అందరు పారాయణ చేయాలి. ధృతరాష్ట్రు వాచ ధర్మక్షేత్ర కురుక్షేత్రే సామవేతాయుయుత్సవా మామకా పాండవశ్చైవ కిం అకూర్వత సంజయా. సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు మొదలు పెట్టినారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రం, ఈ కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం. మీరందరూ ఇది విని ఉంటారు. కురుక్షేత్రకి ఎందుకు ధర్మక్షేత్ర చెప్తున్నారంటే, అక్కడ కృష్ణుడు ఆ రోజు అక్కడ ఉన్నారనేది కాదు, ఈ కురుక్షేత్ర నిజంగానే ఒక పెద్ద తీర్థయాత్ర స్థలం అన్నమాట. ఆ రోజుల్లో కూడా పరశురాం ఎప్పుడైతే 21 టైమ్స్ ఈ భూలోకాన్ని క్షత్రియ భూలోకంలో ఉన్న క్షత్రియులందరినీ చంపేశారు, 21 టైమ్స్ మొత్తం క్షత్రియాల్ని చంపేసి రిక్తం చేస్తారు, క్షత్రియ లేకుండా చేస్తాడనమాట, ఇలా 21 సార్లు చేశారు. అన్ని చేసిన తర్వాత అతను కురుక్షేత్రకి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత బాధగా అనుభవిస్తారు, అయ్యో అంతమంది రాజుల్ని నేను చంపేశాను అని. సో అక్కడ తను తపస్సు చేసుకుంటాడు, అక్కడ తను తపస్సు చేసుకుంటాడు, అక్కడ తను కొన్ని ఆబ్లేషన్స్, అంతమంది రాజులందరికీ అక్కడ తర్పణ ఇస్తారనమాట. సో అందు గురించి దానికి ధర్మక్షేత్ర అనేది అంటారు. అండ్ అదే కాదు, ఆ రోజుల్లో కూడా చాలామంది అక్కడ కురుక్షేత్రంలో స్నానం చేయడానికి వెళ్ళేవారు. పవిత్రమైన యమునా నదిలో అక్కడ వెళ్ళి స్నానం చేసేవారు కురుక్షేత్రం. అది ఒక పెద్ద తీర్థ స్నానం. పై లోకాల నుంచి దేవతలు కూడా అక్కడ వచ్చేవారు. సో అది ఎలా పుణ్యస్థలి కింద మారిందంటే, ఆ కురుక్షేత్రం అంటే కురు అంటే కురు కౌరవాలు, కురువులు. కురు అని ఒక రాజా, మీ అందరికీ ఇందాక చెప్పాను కదా, దుష్యంత్ మరియు శకుంతల తాలూకా పుత్రుడు భరత్ మహారాజ్. భరత్ మహారాజ్ ఒక వంశంలో కురు పేరుతో ఒక రాజు ఉంటాడు. ఆ కురు పేరుతోనే కదా వీళ్ళందరూ కౌరవాలని చెప్పబడుతున్నారు. అసలు పాండవాలు కూడా కౌరవాలే, అందరు కౌరవాలే. కాకపోతే వీళ్ళకి విడిగా వీళ్ళకి కౌరవాలు అంటున్నారు, వీళ్ళకి పాండుపుత్రులు కనుక పాండవాలు చెప్పబడుతున్నారు. సో ఈ కురు రాజా ఒకనప్పుడు ఆ కురుక్షేత్రంలో, క్షేత్ర అంటే వ్యవసాయ భూమి. సో ఆ కురు రాజా ఏం చేశాడు, ఆ కురుక్షేత్రంలో ఏది పండేదే కాదు. సో తను ఒకరోజు చాలా కష్టపడాడు. సో ఈ కురు రాజా అక్కడ దున్నడం చేశాడు. అండ్ ఆ ఒక అంటే ఎలాంటి బంజర్ జమీన్ అనమాట, అసలు అక్కడ ఏది అవ్వదు, అసలు అవకాశమే లేదు. అలాంటి దాన్ని తను చాలా కష్టపడి మంచి వ్యవసాయ భూమిగా తయారు చేశారు. సో అప్పుడు ఇంద్రుడు చాలా సంతోషపడి అక్కడ వర్షం పంపించి అక్కడ ప్రత్యక్షమై, ఓ కురు రాజా దీనికి మీరు ఎంత మంచిగా తయారు చేశారు, దీనికి ఇప్పటి నుంచి కురుక్షేత్ర అనే పేరు వస్తుంది, ఇది పుణ్యభూమిగా తయారవుతుంది, అన్ని పవిత్ర నదీలు ఇక్కడ వస్తారు, అండ్ అందరూ ఇక్కడ ఎవరైతే ఇక్కడ వస్తారో తపస్య చేస్తారో వాళ్ళు కూడా తరింపబడతారు అని దాను ఆశీర్వాదం ఇచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి ఆ కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం. మనము వింటాము ఎలా కథలో వస్తుంది, ఎలా కృష్ణుడు కూడా ఒకరోజు అక్కడ వచ్చి ఉన్నారు. మనం రథయాత్ర టైంకి ఆ కథ వింటూ ఉంటాం కదా, ఎలా కృష్ణుడు ఒకరోజు సూర్యగ్రహణ రోజు అక్కడికి రావడము, స్నానం చేయడము, మళ్ళీ ఆయన రథంలో కూర్చున్నప్పటికీ గోపికలు కూడా వృందావనం నుంచి ఆ స్థలంకు రావడము, కృష్ణుడిని అక్కడ చూడడం, మళ్ళీ రథంలో ఉన్న కృష్ణుడిని తాడుతో లాగి లాగి వృందావన్ తీసుకువెళ్ళిపోదాము అని వాళ్ళు కృష్ణుడిని బతమాలుతారు. సో ఇదంతా కురుక్షేత్రంలో జరిగింది. సో ఆ రోజుల్లో కూడా క్షత్రియ రాజులు సరదాగా అక్కడ వచ్చేవారు. అక్కడ వచ్చి అక్కడ ఉన్న కుండాలు, అక్కడ ఉన్న నదీల్లో స్నానం చేయడం, తపస్య చేయడం అనేది అక్కడ చేసేవారు. సో ఆ రోజుల నుంచి అది చాలా పుణ్యమైన క్షేత్రం. అందుగురించి కదా వాళ్ళు ఇంకా డిసైడ్ అయ్యారు, ఆ పుణ్యక్షేత్రంలో యుద్ధం అవుతే ఎవరైతే అక్కడ చంపబడతారో వాళ్ళు కూడా ఏకంగా స్వర్గలోకానికి వెళ్తారు, ఇది బాగుంది. ఎవరైతే గెలుస్తారు వాళ్ళు ఈ ప్రపంచంలోనే స్వర్గలాగా రాజ్యం చేసుకుంటారు, ఎవరైతే గెలవరు చంపబడతారు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు, చాలా ఫేర్ న్యాయం ఇది అని వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు. కానీ మన విలంతాలు ఒక టెన్షన్ ఏంటంటే, అది ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రంలో ఎప్పుడైనా మనం వెళ్తే మనస్తత్వాలు మారిపోతాయి. మనం కూడా చాలాసారి గమనిస్తాం కదా, ఎవరికైనా కొత్త వాళ్ళకైనా వృందావన్ తీసుకువెళ్ళినా మాయాపూర్ తీసుకువెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత మనస్తత్వం మారిపోతుంది. వాళ్ళకి ఆహా నేను భక్తి చేస్తాను, నేను ఒక మాల బ్యాగ్ కొంటాను, నేను జపం చేస్తాను, వెంటనే వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. సో ఇక్కడ దీనికి అదే టెన్షన్, అదొక ధర్మక్షేత్ర. అక్కడ ఉన్నప్పటికీ దుర్యోధను ఒక మనసు మారిపోయిందేమో, తనకు అది ఇష్టం లేదు. దుర్యోధను ఎంతో కొంత అమాయకుడే, ఎందుకంటే తనకి ఎవరైనా మంచిగా చెప్తే మెల్లమెల్లగా తను మార్పు వచ్చే అవకాశం ఉంది, కానీ ధృతరాష్ట్రది రావడానికి అలౌ చేయట్లేదు. సో నేను అనుకుంటున్నాను అనమాట, అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా మారిపోయిందేమో, దుర్యోధను ఒప్పుకున్నాడేమో సరే అయితే మేము యుద్ధం చేయము. సో అందుగురించి అడుగుతున్నారు, అసలు ఏమైంది ధర్మక్షేత్ర కురుక్షేత్ర. ధర్మక్షేత్రకి మీరు ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. క్షేత్ర అంటే వ్యవసాయ భూమి, ఆ వ్యవసాయ భూమిలో యూసే విత్తనాలు, ఆ వ్యవసాయ భూమిలో ఉన్న విత్తనాలు ధర్మ. సో ఆ ధర్మ విత్తనాల్ని నీలేసి ఆ ధర్మక్షేత్రలో పెంచుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం మొక్కల్ని పెంచుతూ ఉంటే ఆ మొక్క దగ్గర పిచ్చి మొక్కలు తయారవుతామని ఏం చేస్తాం, తీసి పడేస్తాము. సో ఇతను అంటున్నాడు ఇది ధర్మక్షేత్ర, ఇక్కడ ధర్మ తాలూకా మొక్కలు పెరుగుతున్నాయి. సో అలాంటి ధర్మక్షేత్రంలో నా పిల్లలందరూ పిచ్చిగడ్డిలాగే ఉన్నారు, వీళ్ళందరినీ ఇలా తీసి పడేస్తారేమో అని తను భయపడుతున్నారు. ధర్మక్షేత్ర ఎక్కడైతే ధర్మ తాలూకా విత్తనాలు, ధర్మ తాలూకా మొక్కలు బయటికి వస్తున్నారు, అలాంటి ప్రదేశంలో ఈ యొక్క పిచ్చి మొక్కలకి ఎటువంటి స్థలం లేదు, నన్ను భయపడుతున్నారు. సో అందు గురించి అడుగుతున్నారు ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రం అనేది ఢిల్లీ నుంచి ఒక 140 కిలోమీటర్స్. ఇప్పుడు కూడా మనం వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూడొచ్చు, ఇప్పుడు కూడా మనం ఆ ఒక స్థలాన్ని చూడొచ్చు ఎక్కడైతే కృష్ణ అర్జున ఒక సంవాదం జరిగింది. సో ధర్మక్షేత్ర కురుక్షేత్ర సామవేత యుయుత్సవ మామక పాండవశ్చైవ కిమ్మ కురువత సంజయ. మామక ఇక్కడ తన పార్షియాలిటీ పక్షపాతం చూపిస్తున్నాడు. తను అడగొచ్చు అందరు ఎలా ఉన్నారు, మామక మా నా పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు మరియు పాండవ తాలూక పాండుపుత్రులు వాళ్ళిద్దరూ అక్కడ వచ్చి ఉన్నారు కదా, తర్వాత ఏమైంది. ఇక్కడ ధృతరాష్ట్ర తాలూక మోహము చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొదటి లైన్లోనే తను చెప్పేస్తాడు, మామక పాండవశ్చైవ మామక. ఎప్పుడైతే మనం కూడా ఇది నాది 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 అనే ఆసక్తి పెంచుకుంటే, మనం కూడా ధృతరాష్ట్ర తాలూక వంశజులే, ఇది నాది నాది అనుకుంటే, తను ఒక రాజు, తన తన పొజిషన్లో తను ఎలా ఉండాలి, అందరికీ సమానంగా చూసుకోవాలి. అసలు అంటున్నాడు, మామక పాండవశ్చైవ కిమ్మ కురువత సంజయ, ఏమైంది అని అడుగుతున్నారన్నమాట. సో ధృతరాష్ట్రుడు ఆసక్తితో నిండి ఉన్నాడు కనుక క్లియర్ థింకింగ్ కూడా పోయింది, తను ఏది క్లియర్గా చూడలేకపోతున్నాడు. సి ఎప్పుడైతే మన ఎర్ర రంగు గ్లాస్ వేసుకుంటే అన్ని ఎర్ర రంగులో కనిపిస్తాయి, మనం ఎలాంటి గ్లాస్ వేసుకుంటే అన్ని అలానే కనిపిస్తాయి. తిని మోహంతో నిండి ఉన్నాడు కనుక అన్నీ తనకి అలానే కనిపిస్తున్నాయి, ప్లస్ తను అన్నీ చేసింది కరెక్టే అని తన అనుకుంటున్నాడు. తన సంజయ్కి అడుగుతున్నారు, ఏమైంది నాకు చెప్పు, వాళ్ళందరూ ఏమవుతుంది, యుద్ధమే అవుతుంది కదా. కానీ తను అలా అడుగుతున్నాడు, ఏదైనా మేబీ ఏదైనా మార్పు వచ్చిందేమో, ఒకసారి చెప్తావేమో అని. తర్వాత శ్లోకంలో సంజయ్ మొదలుపెట్టాడు, సంజయోవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యుద్ధం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజవచనం అబ్రవీత్. సో ఇప్పుడు సంజయ్ అంటున్నారు, ఓ కింగ్, ఓ మహారాజా, ఈ మొత్తం అంతా చూసినప్పుడు, సో ఇక్కడ ఒక చాలా చక్కని ఒకటి ఉంది, దుర్యోధన్ రాజు కాదు కానీ ఇక్కడ దుర్యోధన్కి కూడా రాజుగా తను చెప్తాడన్న, రాజా దుర్యోధన్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ సంజయ్ ధృతరాష్ట్రతో అంటున్నారు, ఓ రాజా, రాజా దుర్యోధన్ ఈ మొత్తం అంతా సైన్యం చూసినప్పటికి ఇలా పలికారు అని. సో కమెంట్రీల్లో ఆచార్యులు అంటున్నారు, ధృతరాష్ట్రకి ఆనందపరచడానికి, తను ఆనందిస్తాడు కదా ఇప్పుడు నుంచి చెప్పేస్తున్నాడు మా అబ్బాయే రాజు అని, జీవితం అంతా ఆ మాట వినడానికి కదా తను కష్టపడుతున్నారు, రాజా 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 నా అబ్బాయి రాజా అవ్వాలి. సో అంటున్నారు, రాజా దుర్యోధన్ ఇలా చెప్పారు. బలదేవ్ విద్యాభూషణ్ అంటున్నారు, ఎందుకు రాజా అని అన్నారంటే దుర్యోధన్ రాజనీతిలో చాలా నిపుణంగా ఉన్నాడు, ఎవరైతే రాజనీతిలో నిపుణంగా ఉంటారో వాళ్ళకి రాజా అని అంటారు కదా అని అంటున్నారు. సో అందుగురించి అంటున్నారు, రాజా దుర్యోధన్ అది చూసిన తర్వాత ఇలా పలికాడు. ఇప్పుడు దుర్యోధన్కి చాలా టెన్షన్గా ఉంది, సైన్య బలము పాండవాళ్ళకి తక్కువనే ఉంది, దుర్యోధన్కి చాలా ఎక్కువ ఉంది. మన మహాభారత్లో చదివితే ఈ పాండవాళ్ళకి 7 అక్షహోణి సేన అండ్ కౌరవాళ్ళకి 11 అక్షహోణి సేనలు. ఇక్కడ భాష్యంలో ఉంది చూడండి, అక్షహోణి అంటే ఏంటి చెప్తాను. ఒక అక్షహోణి అంటే 21,870 రథాలు, అలానే 21,870 ఏనుగులు అండ్ 65,610 గుర్రాలు, రథం లేదు ఉట్టి గుర్రం మీద కూర్చున్నారు అండ్ 109,350 ఫుట్ సోల్జర్స్ పాద సైనికులు, వాళ్ళు నడుచుకొని వెళ్తున్నారు. అది ఒకే ఒక అక్షహోణి. ఇలా 11 అక్షహోణిలు కురువులు అండ్ ఇలా 7 అక్షహోణిలు పాండవాలు. సో పాండవాలు సైన్యబలం తక్కువనే ఉంది, పాండవాలు సైన్యబలం తక్కువ ఉంది కానీ పాండవాల దగ్గర ఎవరున్నారు. సి 0000 ముందు 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, లక్షలు కోటిలు. ఆ 1 తీసేస్తే ఏమవుతుంది, నేను ఇంకా యాడ్ చేస్తాను, మీరు తీసుకుంటారా జీరోలు, 1 లేకుండా, 0 తర్వాత 0, 0 తర్వాత 0 వద్దు మాతాజీ, 1 కావాలి, 1 లేకపోతే లాభం. అక్షహోణిలే అక్షహోణిలు కానీ కృష్ణుడు లేడు, మైనస్ కృష్ణ, ఇంక యూజ్లెస్ అక్షహోణిలు, ఏం లాభం లేదు. భక్తులు అందు గురించి భయపడరు, భక్తులు అందు గురించి భయపడరు. మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా, కలెక్షన్ తక్కువ ఉన్నా, ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నారు. మన దగ్గర కృష్ణుడు ఉన్నారు, సో ఎందుకు భయం? మైనస్ కృష్ణ, ఎంత మ్యాన్ పవర్ ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, జీరో, యూజ్లెస్. సి భక్తుల దగ్గర ఎప్పుడైనా డబ్బులైనా శక్తి తక్కువే ఉంటుంది, కానీ తన దగ్గర సుప్రీం శక్తి కృష్ణుడు ఉంటాడు కదా. ఈజ్ ఎ వెరీ పొసెసివ్ గాడ్, నా తప్ప ఇంకెవరు అవసరం లేదంటారు. నేను ఉన్నాను కదా, ఇంకెవరు కావాలి, ఇంకెవరు సపోర్ట్ కావాలి, నేను ఉన్నాను కదా. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు లేరు, మైనస్ కృష్ణ. మన అందరికీ తెలుసు కదా ఎలా అర్జున్ అండ్ దుర్యోధన్ ఇద్దరు వెళ్తారు కృష్ణుడి దగ్గరికి. అర్జున్ వెళ్ళి కృష్ణుడి తాలకు పాదాల దగ్గర ఉంటాడు, కృష్ణుడు పడుకొని ఉన్నారు. ద్వారక వెళ్ళినప్పుడు కృష్ణుడు పడుకొని ఉన్నారు, అర్జున్ వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంటారు, దుర్యోధన్ వెళ్ళి తల దగ్గర కూర్చుంటారు. ఎప్పుడైతే మనం నిద్ర నుంచి లేచినప్పుడు ఫస్ట్ మన పాదాలే కనిపిస్తాయి. ఎప్పుడైతే కృష్ణుడు కళ్ళు తీస్తారు, అర్జున్ కనిపిస్తారు. ఏంటి మీరు ఇద్దరు ఇక్కడ వచ్చారు, ఏం కావాలి అని. అప్పుడు దుర్యోధన్ చెప్తారు, ఇలా ఇలా మేము వచ్చాము అని. యుద్ధం జరుగుతుంది కదా, మీరు ఎవరు ఎవరి ప్లేస్లో, మీరు ఎవరి సైడ్లో ఉంటారు అని. సో అప్పుడు కృష్ణుడు వెంటనే అడతారు, నేను ఫస్ట్ అర్జున్కే అడుగుతాను, ఫస్ట్ ఆప్షన్ నేను అర్జున్కే ఇస్తాను. దుర్యోధన్ అంటారు, మీరు పక్షపాతం చేస్తున్నారు. కృష్ణుడు అంటారు, అలా కాదు, నేను ఎవరికి మొదటి చూస్తానో తనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాను, నీకు కూడా ఆప్షన్ ఇస్తాను, ఫస్ట్ తనకి ఇస్తాను. సో మన ఫ్రెండ్ దుర్యోధన్ నాస్తికుడు, ఎప్పుడు భగవంతుని ప్రార్థించడు, కానీ ఆ రోజు ప్రార్థించాడు, ఓ భగవంతుడు కాపాడు, ఈ అర్జున్ ఏం అడిగేస్తాడో అని. భగవంతుడు చాయిస్ ఇచ్చారు అర్జున్కి, నీకు నేను కావాలా లేదంటే నా సేన కావాలి. నేను కావాలంటే నేను మాత్రం శస్త్రాన్ని అసలు ముట్టుకోను, చూసుకో, నీకు లాస్ అయిపోతుంది. సేన కావాలంటే తీసుకో, బోల్డ్ సేన ఉంది, ద్వారకా సేన అని. అప్పుడు మన దుర్యోధన్ ప్రే చేసేస్తున్నారు, ఓ భగవాన్ భగవాన్ భగవాన్. ఎప్పుడైతే అర్జున్ అంటాడు నాకు మీరే కావాలని, దుర్యోధన్ నవ్వుతాడు, మూర్ఖుడు, ఇంత పెద్ద సేన వదిలేసి కృష్ణుడిని అడిగాడు, ఎంత తక్కువ బుద్ధి, అసలు తను ముట్టుకోడు శస్త్రులు అంటున్నారు, అసలు ఇంకా పోయింది వీళ్ళకి అని. సో ఇక్కడ దుర్యోధన్కి చాలా మజా వస్తుంది. మీరు మహాభారత యాక్చువల్గా చాలా డీటెయిల్లో చెప్తే మనం ఈ రెండు శ్లోకాలు ఉండిపోతాం. తను ఎంత బుద్ధిమంతుడు దుర్యోధన్ ఏం చేశారంటే, ఎప్పుడైతే ఆ రాజులు అందరు కురుక్షేత్రానికి వస్తున్నారో దారంతా టెంట్స్ తయారు చేశాడు. ఆ టెంట్స్లో అన్ని సుఖ సౌకర్యాలు, చక్కని భోజనముకి, రెస్ట్కి, స్పా, మసాజ్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి లేటెస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ చాలా దూరం దూరం నుంచి వస్తున్నారు, చాలా అలసిపోయి ఉన్నారు, వాళ్ళకి భోజనం కావాలి, నీళ్ళు కావాలి, విశ్రాంతి కావాలి. సో వీళ్ళు చూస్తున్నారు, ఏదో టెంట్ పెట్టారు కానీ టెంట్ మీద ధ్వజం లేదు. సో అది పాండవాలది కౌరవాలది తెలియట్లేదు, మళ్ళీ ఎవరిది ఉంటుంది, మేబీ పాండవాళ్ళది ఉందేమో అని వాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నారు. తింటున్నారు, పడుకుంటున్నారు, రెండు రోజులు గడిపారు, బాగానే ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు వెళ్ళిపోదామంటే అప్పుడు దుర్యోధన్ వస్తారు, బాగానే ఉన్నారు కదండి, ఇంకేమైనా కావాలా అని. ఇది మీదా అంటే, అవును మాదే కదా అని, మీ అంతా ఓకే కదా, ఇంకేమైనా కావాలా. అప్పుడు వాళ్ళ మనసులో అనుకుంటారు, రెండు రోజులు వాళ్ళు భోజనం తిన్నాము, వీళ్ళ దగ్గర ఉన్నాము, ఇప్పుడు మేము వెళ్ళి పాండవాళ్ళ దగ్గర ఉంటామంటే బాగుండదు కదా అంటే, సరే అయితే మీ దగ్గర నుంచి మేము ఫైట్ చేస్తాం. అలా చాలా మందిని దుర్యోధన్ తీసేసుకున్నాడు. చివరికి పాండవుల తాలూకా అంకుల్ని కూడా, మామని కూడా తీసేసుకున్నారు, మామయ్యారు. ఎలా తీసేసుకున్నారంటే, ఇప్పుడు నకుల్ సహదేవ్ తాలూకా తల్లి మాద్రి, మాద్రి తాలూకా అన్నయ్య శాల్యరాజ, తన్ని కూడా ఇలా తీసేసుకుంటే తను కూడా ఇంకా బాగుండదు అని తను కూడా దుర్యోధన్ వైపు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు దుర్యోధన్కి చాలా మజా వచ్చింది. తను ఏం చేస్తున్నాడంటే, శకుని తాలూకా పుత్రుడు ఉలుక, ఉలుకని ముందు రోజులు పంపించాడు. ముందు రోజు పంపించి, వెళ్ళు పాండవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎక్కిరించు, మా దగ్గర ఏమేమో ఉన్నాయి, మా దగ్గర ఎన్నో సైనాలు ఉన్నాయని, వాళ్ళని కోపం తీసుకోరా అని. సో ఇప్పుడు ఈ ఉలుక వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు, ఈ పాండవాళ్ళతో, మీరు ఎప్పుడు గెలవలేరు, మా దగ్గర ఎన్ని సేనాలు ఉన్నాయి, మీకు ఎప్పుడు దుర్యోధన ఓడించేస్తారు, మీకు గుర్తుందా, అక్కడ కూడా జోదం ఆడినప్పుడు కూడా మీకు ఓడించేశారు, ఇక్కడ కూడా మీకు ఓడింది, అలా అలా చెప్తున్నారనమాట. సో వీళ్ళందరూ చాలా కోపంలో ఉన్నారు. సో ఇప్పుడు దుర్యోధన్ మెంటల్గా ప్రిపేర్ లేడు. తను అనుకుంటారు, అందరు నా సైడ్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఇంకెవరు ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ వాళ్ళ సైన్యం వచ్చింది, వీళ్ళందరూ ఉన్నారు, అప్పుడు దుర్యోధన్ చూస్తున్నారు, వీళ్ళు బాగానే చేసేసారు, ఏదో ఏదో కష్టపడి కానీ చేశారు, నాకైనా ఎక్కువ లేనా కూడా ఎంతో కొంత బాగానే చేశారు అని తను ఆలోచిస్తున్నాడు. సి ఈ యొక్క సైన్యాన్ని కూడా వాళ్ళు చక్కని ఫార్మేషన్ ఇస్తారనమాట. సో వీల్ ఫార్మేషన్ ఒక గద ఫార్మేషన్ ఉందన్నమాట, ఈగల్ లాగా విత్ భీష్ముడు అండ్ ఫ్రంట్ అనమాట. అండ్ పాండవల తాలూకా ఒక ఫార్మేషన్ వజ్ర రూపంలో ఉందన్నమాట, అలా మహాభారత్ చెప్పబడింది. అండ్ ఇలా ఇలా వెళ్ళు ముందుకు వస్తున్నారనమాట. సో దుర్యోధన్ ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు అనమాట, బాగానే చేసేసారు, నేనేదో వాళ్ళ మారల్ డౌన్ చేద్దామని ఉలుకాన్ని పంపిస్తే వాళ్ళు ఇంకా కోపమై ఇంకా చక్కగా చేసుకున్నారు అని. సి పాండవాలు చాలా సాత్వికులు, యుధిష్ఠిర్ మహారాజ్ని చూస్తే ఏది తన జీవితంలో జరిగినా అది న్యాయమే అని అంటాడు. తను ఎప్పుడో ఇది నా కర్మే, నేను ఇలానే ఉండాలి అలానే అవ్వాలని ఎప్పుడూ ఇతరుల్ని అతను దోషం చూపించరు, తినవల్ల ఇలా ఉన్నానని ఎప్పుడు చూపించేవారు కాదు. సో వీళ్ళందరూ చాలా సాత్వికులు. ఈ అర్జున్ భీమా గురించే ఎంతో కొంత యుద్ధం అనేది జరిగింది, లేదంటే అసలు యుధిష్ఠిర మహారాజ్ అన్నిటికీ ఒప్పుకుంటారనమాట. సో భీమా అండ్ అర్జునే ఎంతో కొంత కోపం ఎప్పుడెప్పుడు చూపిస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ దుర్యోధన్కి కొంచెం టెన్షన్గా ఉంది. ఇంతవరకు తను హ్యాపీగానే ఉన్నాడు, ఎలాగో కృష్ణుడు ఏమీ పట్టుకోరు అన్నారు కదా. సి కృష్ణుడు ఎందుకు అలా అన్నారు, నేను మాత్రం శస్త్రం తీసుకోను అని? సి దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ ఆల్ ద డివోటీస్. యాజ్ ఎ డివోటీ మనం దాని నుంచి నేర్చుకోవలసిన గుణపాఠం ఏంటంటే, భగవంతుడు ఎల్లప్పుడూ మన దగ్గర ఉంటారు, మనతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. కానీ భక్తి జీవితంలో ముందుకెళ్ళాలంటే కృషి మనదే ఉండాలి, గైడెన్స్ ఆయన ఇస్తారు, మన దగ్గర ఆయన ఉంటారు, కానీ ప్రయత్నం మనదే ఉండాలి. రెడీమేడ్గా అన్ని భగవంతుడు చేసిస్తారనేది కాదు, ఇన్స్పిరేషన్ భగవంతుడిదే ఉంటుంది, ప్రెస్పిరేషన్ మనదే ఉండాలి, కష్టం మనం కష్టపడాలి. ఇన్స్పిరేషన్ భగవంతుడిదే, ప్రెస్పిరేషన్ మనదే, మనం కష్టపడాలి. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, నేను అర్జున్ లాగా కృష్ణుడు మన రథం మీద కూడా ఉన్నారు, మన జీవిత రథం మీద కూడా కృష్ణుడు కూర్చొని ఉన్నారు అండ్ మనకి గైడ్ చేస్తున్నారు. జస్ట్ దాన్ని మనం ఫాలో అయిపోవడమే. మనం రెడీమేడ్గా కృష్ణుడు అన్నీ చేస్తాడండి నేను కూర్చొని జపం చేస్తానంటే అవ్వదు, తను గైడ్ చేస్తారు, దాని ప్రకారం మన జీవితాన్ని మనము నడిపించాలి. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. పశ్యతం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం వ్యూధం ద్రూపద పుత్రేణ తవ శిష్యని ధీమత. ఇప్పుడు ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతను? వెంటనే ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు, ఆచార్య ఈ పాండుపుత్రాలు చాలా చక్కగా అన్ని చేశారు, చాలా బాగుంది అండ్ తర్వాత ఏమంటున్నారు, యుద్ధం ద్రౌపద పుత్రేన తవ శిష్యేన ధీమత. ఇక్కడ చిన్న టాంట్ చేస్తున్నారు ద్రోణాచార్యకి. ఎందుకు టాంట్ చేస్తున్నారంటే మీరు ఒక కథ వినాలి, వింటారా? ఎవరెవరికి ఆ కథ వినాలని ఉంది, ఎవరెవరు ఆపేయమంటారు? ఎందుకు టాంట్ చేస్తున్నారంటే దీని వెనక ఒక కథ ఉంది. ఈ ద్రోణాచార్య అనేది ద్రోణ, ఈ ద్రోణ అసలు ఎలా పుట్టాడంటే, భరద్వాజ ముని ఒకనప్పుడు స్నానం చేయడానికి వెళ్తూ ఉంటే, స్నానం చేసే ముందు తన వీర్యం బయటికి పడిపోతూ ఉంటే తనకి ఒక మట్టి కుండలో పెట్టేసుకున్నారు. ఆ మట్టి కుండ నుంచి ద్రోణాచార్య పుట్టారు. సో తన ఏ స్త్రీ గర్భం నుంచి రాలేదు, చాలా పవర్ఫుల్ పర్సన్ అనమాట. కానీ ఈ ద్రోణాచార్య చాలా పేదవాడు, తను అప్పటికి తను కురువుల తాలూకా గురు కాదనమాట, ఇటు అటు అలా తిరుగుతూ ఉండేవాడు. కానీ పరశురాం తాలూకా శిష్యుడే, చాలా చక్కగా అన్ని విద్య అనేది ఉంది కానీ డబ్బులు అనేది లేదు. ఇప్పుడు ఈ ద్రోణాచార్యకి స్నేహితుడు ద్రుపద్. సో చిన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు, బాగానే ఉంది. ఎప్పుడైతే ద్రుపదు మహారాజుగా నియుక్తపడతాడు, తను తన రాజ్యంలో సుఖంగానే ఉన్నాడు, ఈ ద్రోణాచార్యకి డబ్బులు లేదు, ఫుడ్ లేదు, చాలా బాధపడేవారు. మీ అందరికీ కథ చెప్పాను, ఎలా ద్రోణాచార్య తాలూకా పుత్రుడు అశ్వత్థామ ఎప్పుడు జీవితంలో పాలు కూడా తాగలేదు. ఎప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ పాలు తాగుతూ ఉంటే తను కూడా తల్లి దగ్గరికి వెళ్ళి నేను పాలు తాగుతానంటే తల్లి ఏం చేసింది, ఆ పిండి కొన్ని పిండి నీళ్ళు కలిపేసి ఇదే పాలు తాగు అని చెప్పాడు. ఆ పిండిలో నీళ్ళు కలిపిన పిండి తీసుకువెళ్ళి వాళ్ళ స్నేహితులకి చూపిస్తే అదే ఇది పాలు కాదు అని అంటే ఏడుస్తాడనమాట. ఇదే కదా పాలు అంటే, పాలు ఇది కాదు నీకు ఎలా చెప్పాలి అని వాళ్ళు చెప్తారనమాట. సో ఒకసారి ద్రోణాచార్య తాలూకు భార్య అంటుంది, మీ స్నేహితుడు అంత గొప్పవాడు ఉంటే ఒకసారి వెళ్ళి అడగొచ్చు కదా, తను ఏమైనా సాయం చేస్తారేమో. సో అప్పుడు ఈ ద్రోణాచార్య ద్రుపద్ తాలూకా సభలో వెళ్తాడు అండ్ అడుగుతాను, నేను గుర్తొచ్చానా ఫ్రెండ్స్ కదా మనము, మిత్రులు కదా అని, నాకేమైనా సాయం చేస్తావని. అప్పుడు ద్రౌపది చాలా అహంకారంతో అంటారు, మిత్రుడా, స్నేహితం అనేది ఇద్దరు సమానంగా ఉంటేనే అవుతుంది, నువ్వెక్కడా నేనెక్కడా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తను అవమానిస్తాడు. అప్పుడు తనకి చాలా కోపం వస్తుంది. సో అతను అలా తిరుగుతూ ఉంటే అడవిలో ఈ కౌరవాలు పాండవాలు ఏదో ఒక వనంలో ఆడుతూ ఉంటే వాళ్ళ ఒక బాల్, వాళ్ళు ఆడుకున్న ఒక చిన్న బాల్ ఏదో ఒక నుయ్యిల పడిపోతుంది. సో నుయ్యిల పడిపోతే ఇప్పుడు ద్రోణాచార్య చాలా నిపుణమైన బాణ విద్య తనకు వచ్చు. సో తను ఉట్టి ఏదో చిన్న చిన్న పుల్లలు, సో ఆ పుల్లల్ని తీసుకుని ఒక పుల్ల పైన ఇంకో పుల్ల వేసి ఆ బాల్ని బయటికి తీయడము, వీళ్ళందరూ వెళ్ళి భీష్ముడికి చెప్పడము, భీష్ముడు ఓహో అయితే మీరు చాలా నిపుణంగా, ఓహో ద్రోణాచార్య మన రాజ్యానికి వచ్చారు, మీరు మా పిల్లల్ని చక్కగా అన్ని నేర్పించండి అని. అప్పటి నుంచి ఇంకా తనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రాజ్యమే తనకి అన్నీ ఇస్తున్నారు. కానీ తన మనసులో ఉండిపోయింది, ఏదొక రోజు నేను రివెంజ్ తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలి నేను ఏదొక రోజు. సో ఎప్పుడైతే వీళ్ళందరూ విద్య సంపూర్ణం అవుతుంది గురుకులంలో, వీళ్ళందరూ అడుగుతారు, గురుగారు మీకేమివ్వాలి, గురువు దక్షిణ మేము ఇవ్వాలి కదా, మీ మాకు అంత మంచిగా నేర్పించారు అంటే, తను అంటే నా గురు దక్షిణలో ఒకటే కావాలి, ఆ ద్రౌపదిని పట్టుకోరండి, ఆ ద్రౌపదిని పట్టుకో వచ్చేసి నా కాళ్ళ మీద తన్ని పడేయాలి. సో దుర్యోధన్ అంటారు, ఓ నేను చేస్తాను. సో దుర్యోధన్ మాత్రం వంద వాళ్ళు వంద కదా కౌరవాలు 100. సో దుర్యోధన్ అందరినీ తీసుకుని వెళ్తాడు, కానీ ద్రౌపది వాళ్ళందరినీ ఓడిపించేస్తారు. అప్పుడు పాండవాలు వెళ్తారు, అండ్ అర్జున్ ఆ ద్రౌపదిని కట్టేసి ఒక జంతులాగా కట్టేసి తీసుకువచ్చి ద్రోణాచార్య కాళ్ళ మీద పెడతారన్నమాట. సో అప్పుడు మొత్తం మీద వదిలేస్తారు, కానీ ద్రోణాచార్య ఇంకా హ్యాపీ, నేను నా రివెంజ్ తీసుకున్న ప్రతిశోధం నేను తీసుకున్నాను అయిపోయింది. కానీ ద్రౌపది అనుకుంటాడు, ఇంకా నేను ద్రోణాచార్యని వదలను, నేను ఏదో ఒక రోజు దాన్ని ప్రతిశోధం తీసుకోవాలి. సో అప్పుడు ఈ ద్రౌపది ఏం చేస్తారంటే గొప్ప యాగం ఏర్పాటు చేస్తాడు. సో ఆ యాగం నుంచి ఇద్దరు పిల్లలు బయటికి వస్తారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళే బయటికి వస్తారు. సో అదెవరు, ద్రౌపది అండ్ ధృష్టద్యుమ్న. సో ద్రౌపది పాండవాలతో అర్జున్తో పెళ్లి చేసుకుంటుంది, అని ధృష్టద్యుమ్న అనేది తను ఒక జన్మమే అగ్ని నుంచి ద్రోణాచార్యకి చంపడానికి అయ్యింది అన్నమాట. సో ఇప్పుడు ధృష్టద్యుమ్న వచ్చినప్పటి నుంచి ద్రోణాచార్యకి తెలుసు కదా, తను నా చావు కోసమే వచ్చాను, నన్ను చంపడానికే తనకు సృష్టించబడింది. కానీ తన ధృష్టద్యుమ్నకి అన్ని నేర్పిస్తారు, అంటే అది ఒక విశాలమైన హృదయం అనమాట. సరే అయిపోయింది అయిపోయింది, జరిగింది, విద్య అనేది నేను ఇతనికి ఇవ్వను ఇతనికి ఇవ్వను నేను చెప్పలేను కదా, నా దగ్గర ఉన్న విద్య ఎవరైనా గురుగారు నేర్పిస్తారంటే అలా నేను నో చెప్పలేను కదా. అందుగురించి ధృష్టద్యుమ్నకు కూడా అన్నీ నేర్పించారు, మొత్తం విద్య అంత బాణం ఎలా పెట్టాలి ఏంటి అన్నీ నేర్పించారు. సో ఇప్పుడు దుర్యోధన్ అందుకోసం టాంట్ చేస్తున్నారు, తవ శిష్యేన ధీమత, మీ శిష్యుడే చేశారు. ఎందుకంటే ఈ కౌరవాల్ పట్టు భీష్ముడు మొత్తం అంతా ప్లానింగ్ చేశారు, హీఈస్ అ కమాండర్ ఇన్ చీఫ్. పాండవాల వైపు దుష్టద్యుమ్న మొత్తం అంతా చూసుకుంటున్నాడు. సో ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ డిజైన్ చేస్తారు, మనం ఇలా నిలబడదాం, ఇతను ఇలా నిలబడతారు అని. సో అందుగురించి దుర్యోధన్ టాంట్ చేస్తున్నారు, తవ శిష్యేన, మీరే కదా నేర్పించారు, ఇప్పుడు చూడండి మీ వ్యతిరేకంగానే తయారయ్యాడు. సో మీరు ఎందుకంత సాఫ్ట్ హార్ట్ పెట్టుకున్నారు, మీరు అంత సాఫ్ట్ హార్ట్ పెట్టుకుని ఇలా చేశారనే కదా ఈరోజు పరిస్థితి ఏర్పాటయ్యింది. సో ఎందుకు గుర్తు చేస్తున్నారంటే మున్ముందు కూడా మీరు సాఫ్ట్ హార్ట్ పెట్టుకొని వాళ్ళని క్షమించొద్దు, మీరు ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చారు, ఆ ఒక కోపము. సీ హీఈస్ అ వెరీ బిగ్ పాలిటీషియన్, వాళ్ళని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు. ఎందుకంటే తనకి డౌట్గా ఉంది, ఈ భీష్ముడు ఈ ద్రోణాచార్య కృపాచార్య నా వైపే కదా, లేదంటే ఫిజికలీ ప్రెజెంట్ మెంటలీ యాబ్సెంట్గా ఉన్నారు, అంటే మీరు ఎలా క్లాస్లో ఉంటారు అలానే, ఫిజికలీ ప్రెజెంట్ మెంటలీ యాబ్సెంట్, మేబీ వాళ్ళ మనసు నుంచి అలా అనుకుంటారేమో పాండవాళ్ళే గెలవారని అందుకోసం గుర్తు చేస్తున్నారు. మీరేం సాఫ్ట్ హార్ట్ పెట్టొద్దు, ధృష్టద్యుమ్న గుర్తున్నాడు కదా మీకు చంపుతాడు ధృష్టద్యుమ్నే అని చెప్తున్నారు. తవ శిష్యేనా, చాలా చక్కని అరేంజ్మెంట్ చేసుకున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. అత్ర సూరామహేశాస భీమార్జున సమాయుధి యూయిధానో విరాతశ్చ ద్రౌపదశ్చ మహారథ. సో ఇప్పుడు అంటున్నాడనమాట, భీమా అర్జున్ నేను చూసుకుంటాను మనసులో అనుకుంటున్నాడనమాట. భీమున్నాడు అర్జున్ ఉన్నాడు, సరే తర్వాత ఎవరెవరు ఉన్నారు, యుయుధన విరాట్ ఉన్నాడు, ద్రుపద్ ఉన్నారు అని ద్రోణాచార్యకి పేరు పేరుతో అందరు పేర్లు చెప్తున్నారు. వీళ్ళందరూ చాలా మహారథీలు, వీళ్ళందరూ ఉన్నారు, మీరు బాగా ఫైట్ చెయ్యాలి అని. దృష్టకేతు చేకితానా, దృష్టకేతు చేకితానా, కాశీరాజశ్చ వీరయాన్ చస్య వీర్యవాన్ పురూజీతా కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవా. పేర్లు చెప్తున్నారు, దృష్టకేతు చేకితన కాశీరాజ పురుషీత కుంతిభోజ సైభ్య చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ చాలా వీరులు అని చెప్తున్నారన్నమాట. యుద్ధమన్యుశ్చ విక్రాంత ఉత్తమూజశ్చ వీర్యవాన్ సౌభద్రా ద్రౌపదేయశ్చ సర్వేవ మహారథః. అంటున్నారు యుద్ధమన్యు, ఉత్తమోజు, సుభద్ర తాలూక పుత్రుడు, ద్రౌపది తాలూక పుత్రులు అందరూ. సీ ద్రౌపదికి 5 పిల్లలు అనమాట, ఒక్కొక్క పాండుతో ఒక్కొక్క పుత్రుడు. అందరికీ కామన్గా చెప్పేశారు జనరల్గా, కానీ అభిమన్యు గురించి ప్రత్యేకంగా చెప్పాడు, సన్ ఆఫ్ సుభద్ర. ఎందుకంటే అభిమన్యు చాలా శక్తివంతుడు అండ్ చాలా గొప్ప యోధ అనమాట, అందుగురించి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నారు. అస్మాకం తు విశిష్టయే, అస్మాకం తు విశిష్టయే తన్నిబోధా ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తన బ్రవీమితే, సంజ్ఞార్థం తం బ్రవీమితే. సో ఇప్పుడు అన్ని చెప్పిన తర్వాత అంటున్నారు, బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓ బెస్ట్ ఆఫ్ ద బ్రాహ్మణాస్, లెట్ మీ టెల్ యూ అబౌట్ ద క్యాప్టెన్స్ హు ఆర్ ఎస్పెషలీ క్వాలిఫైడ్ టు లీడ్ మై మిలిటరీ ఫోర్స్. ఇంతవరకు వాళ్ళ గురించి చెప్తున్నారు, వాళ్ళు ఒక సైడ్లో వీళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఇతను ఉన్నారు. ఇప్పుడు మొదలుపెట్టారు, హా, కానీ మన సైడ్లో కూడా చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు అని తను అనుకుంటున్నాడు. తనకి ఎంకరేజ్ చేద్దామని నేను ఇలా చెప్తూ ఉంటే తను ఏమైనా డిసప్పాయింట్ అయిపోతాడేమో, అందరి పేర్లు చెప్తూ ఉంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు. సి, తను చాలా గొప్ప స్పీకర్, దుర్యోధన ఇస్ వెరీ వెరీ గుడ్ స్పీకర్ అన్నమాట. సి, దుర్యోధన్ ఆల్సో హ్యాస్ సమ్ గుడ్ క్వాలిటీస్. ఇట్స్ నాట్ దట్ హీ డజన్ హ్యావ్ ఎనీ గుడ్ క్వాలిటీ. దుర్యోధన్ వాజ్ అ వెరీ గుడ్ స్పీకర్, వెరీ ఇంప్రెసివ్ స్పీకర్. దుర్యోధన్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా ఇంప్రెసివ్గా మాట్లాడుతున్నారు. సో ఎవరైనా ఇంప్రెసివ్గా మాట్లాడతారంటే గొప్పవారని చెప్పే అవసరం లేదు. కలియుగంలో వర్డ్ జగ్లరీ అనేది చాలా చక్కగా, ఇప్పుడు మీరు భగవద్గీత పైన భాష్యాలు చూడండి, ఎన్నెన్నో రకాలు రాసేసుకున్నారు. సోహో, ఎవరైనా చక్కగా మాట్లాడగలిగితే గొప్పవారని కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్. దుర్యోధన్ ఇంటెన్షన్ ఏంటి, తను అంత చక్కగా మాట్లాడినా కూడా తన ఇంటెన్షన్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్. తను భక్తుడా కాదు కదా. సో తను చాలా ఇంప్రెసివ్గా మాట్లాడుతున్నారు, తను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు భయపడుతున్నారు, నేను అంతలాగా వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తే తినేదైనా డిసప్పాయింట్ అయిపోతాడు అని. వెంటనే మన దగ్గర కూడా చాలామంది గొప్ప గొప్ప యోధాలు ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. సో ఆల్రెడీ ఈరోజు 8:05 అయిపోయింది, ఇక్కడే క్లోజ్ చేద్దాం. 7 వరకు మనం కంప్లీట్ చేసాము, వచ్చే ఆదివారం మనం 8 నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్గా చెప్తే మీరు కథలు మిస్ అయిపోతాయి, చాలా మంచి మంచి కథలు ఉన్నాయి మధ్యలో. మనం వచ్చే ఆదివారం మనం కంటిన్యూ చేద్దాము, ఈరోజు మనం ఇక్కడే ముగిస్తామన్నమాట. శ్రీ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.